మన తలలు ఉంచుదాము. ప్రియమైన ప్రభువా, ప్రభువైన యేసు యొక్క రాకడ వాగ్దానమును బట్టి మేము నీకు వందనములు చెల్లించున్నాము. అక్కడ మేము గొప్ప కూటమిలో కలుసుకుంటాము. రాబోచున్న అంతము లేని యుగములు గుండా మనము స్తుతిస్తూ ఉండగా పాటలు ఆనందము అక్కడ దానికి ఎన్నడూ అంతము లేదు. ఈ రాత్రి ఈ కూటమిపై నీ దీవెనల కొరకు అడుగుచున్నాము. ఈ ఆలయంపై, దాని సిబ్బందిపై, దాని యొక్క సంఘ కాపరిపై, దాని యొక్క జత పని వారిపై, సహకాపరులపై మరియు అందరిపై నీ యొక్క దీవెనలు మేము అడుగుచున్నాము. ఎన్నో మైళ్ల దూరం నుండి ప్రయాణం చేసి ఈ కూటమిలో ఉండుటకు వచ్చిన వారిని ప్రభువా నీవు దీవించవలెనని మేము అడుగుచున్నాము. వారు తిరిగి వారి గృహములకు ప్రయాణమై వెళ్లబోచుండగా నీ కనికరపు హస్తమును వారిపై ఉంచుము ప్రభువా, దాన్ని దయచేయము. దేవుని యొక్క గృహముగా పిలువబడి స్థలంలో ఆరాధించుటకు మేము ఇంకా ఎన్నో సార్లు ఏకముగా కూడుకుందుముగాక. ప్రభువా, ఈ రాత్రి టెలిఫోన్ ద్వారా వినుచున్న వారిని దీవించుము. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఈ రాత్రి యేసుక్రీస్తును వారి యొక్క రక్షకుడుగా కనుగొందురుగాక. రోగులను పీడింపబడుచున్న వారిని స్వస్థపచ్చుము. తండ్రి, నీ సేవకుడు యేసు నామములో సేవ కొరకు హాజరు పలుకుచున్నాడు. ఆమెన్. మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు దీవించునుగాక. ఈ రాత్రి ఇక్కడ ఉండుట ఎంతో సంతోషముగా ఉన్నది. సోదరుడేర్ని హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద అను తన పాటలోని చివరి భాగమును పాడుచుండగా నేను అప్పుడే లోనికి వచ్చాను. నిశ్చయముగా అద్భుతమైన పద్యము, నిశ్చయముగా రమ్యమైనది. అది సమయానుసారమైనది కాబట్టి ఇప్పుడు చాలా కృతజ్ఞుడను. ఈ రాత్రి దేశమంతటి గుండా ప్రసారం చేయబడిన దాన్ని వినియున్న ప్రజలైన మీ అందరికీ ఈ రాత్రి వారి కట్టడంలో కిక్కిరిసిపోయి ఉండగా కనిపెడుతూ ఎదురు చూపులతో ఉన్న ప్రజల ముఖములను మీరు కేవలం ఇక్కడ నుండి చూస్తే బాగుంటుందని నేను కోరుతాను. అద్భుతమైన సమయం కలిగి ఉన్నాము. సహోదరు జాక్మోర్ మరియు సహోదరు జాక్మోర్ కి కృతజ్ఞతలు. సహోదరు నోయల్, సహోదరు బౌట్లియా, సహోదరు బ్రౌన్, ఇక్కడ ఉన్న సహచరులందరికీ, సంఘమంతటికి, సిబ్బంది అంతటికి మమ్మల్ని తిరిగి ఆహ్వానించినందుకు మేము మీ కృతజ్ఞతలు చెల్లింపు కోరుచున్నాము. అది నిజముగా ఒక విధముగా అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. అది బయటకు వచ్చుటకు అది దేవుని యొక్క హస్తమై ఉన్నది. ఈ కార్యము సంభవించుటను గూర్చి ఇక్కడ ఉన్న సోదరుడు కొద్ది కాలం క్రితము ఒక కలను కలిగి ఉన్నాడు. అన్నాడు, నేను ఒక తెల్లని ప్యాంట్ తో నిలబడి ఇండియన్ మొకాసిన్స్ బూట్లు వేసుకుని ఉన్నాను. అది ఖచ్చితంగా కార్సన్ కలరెడో నద్ద ఇక్కడ జాక్ కోటమునకు పిలిచినప్పుడు ఖచ్చితంగా అలాగే నేను నిలబడి ఉన్నాను. తెల్లటి లెవీ ప్యాంటును వేసుకుని ఇండియన్ మొకాసిన్స్ బూట్లు వేసుకుని ఉన్నాను. సహోదరు లియో, నీవు దీన్ని వినుచున్నట్లయితే కొన్ని నిమిషంలో నేను నిన్ను సరిగ్గా కలుసుకుంటాను. కాబట్టి అప్పుడే తినగా అక్కడే ఈ కూటమి దాని జన్మస్థానమును తీసుకున్నది. ఇప్పుడు ఇది ఆదివారం రాత్రి అయి ఉన్నది. నాకు తెలుసు మీరు అనేక మంది ఇంటికి వెళుతూ రాత్రంతా కారు నడపవలసినది. మీలో కొందరు రేపు ఉదయం కారు నడుపుకుని వెళుతున్నారు. నా ముందు రెండు రోజులు కారు నడుపు ప్రయాణం ఉన్నది. కాబట్టి ఎక్కువ సమయం మేము మిమ్మల్ని ఇక్కడ ఉంచము. నేను ఈ రాత్రిని ఒక పాతకాలపు రాత్రిగా చేయాలని ప్రయత్నించాను. సహోదరు బ్రౌన్, సహోదరు జాక్ మరియు మేమందరము చాలా సంవత్సరముల క్రితము రోగుల కొరకు రాత్రంతా ప్రార్థించేవారము. అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడును అదేలాగున రోగుల కొరకు ప్రార్థన చేస్తాము. సహోదరు బ్రౌన్, సహోదరు జాక్ మరియు మేమందరము చాలా సంవత్సరముల క్రితము రోగుల కొరకు రాత్రంతా ప్రార్థించేవారము. అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడును అదే లాగున రోగుల కొరకు ప్రార్థన చేస్తాము. ఇప్పుడు ఆ వెనుక, ఇంకా వెనుక నా మాట మీరు వినగలుగుతున్నారా? నా గొంతు బొంగురు పోయినందున మైకులను నేను కొంచెం క్రిందికి ఉంచుతాను. ఒక చిన్న విషయం, ఓ చిన్న సంఘటన సంభవించి ఉన్నది. ఎందుచేత కొద్దిసేపటి క్రితము వారు నాకు ఒక సహోదరుని గురించి చెప్పుచున్నారు. బహుశా ఈ రాత్రి అతడు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడే అతడు సంఘశాఖలో నుండి బయటకు వచ్చి ఉన్నాడు. షీపోర్ట్ లోనికి వచ్చాడు. వర్తమానమును గూర్చి వినగోరి ఉన్నాడు. అతడు కలగలిపై పోయాడు. అతడు ఎక్కడున్నాడో అతనికి తెలియదు. కాబట్టి అతడు డౌన్ టౌన్ కు వెళ్లాడు. అక్కడ కొందరు ప్రజలు కూడుకొని ఉండిట అతడు చూసి అన్నాడు, ఇక్కడైనా బిలీ బ్రెన్హామ్ బోధించబోతున్నది? వారన్నారు, లేదు, ఇక్కడ ఒక చిత్రము ద్వారా బిలీ గ్రహం బోధించున్నాడు. అతడు అన్నాడు, సరే నన్ను మన్నించండి, నేను తప్పు స్థలానికి వచ్చాను. అతడు పైకి వచ్చి అన్నాడు, ప్రభువా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లగలను? అతడు అన్నాడు, నేను ఆ ముఖ్యమైన వీధి గుండా నడుచుట ప్రారంభించాను. అది ఏమిటో నాకు తెలియదు. అక్కడ ఆ చివరిలో ఒక పెద్ద సంఘం ఉన్నది, టెక్సాస్ వీధి. అక్కడ ఒక పెద్ద తెల్లని సిలువ సంఘం మీద ఉన్నది. ప్రభువు నన్ను నడుస్తూనే ఉండమని అన్నాడని చెప్పాడు. నేను నడుస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్లేటప్పటికి అతడు అన్నాడు, అది తప్పక ఇక్కడ ఉంటుంది. అక్కడ ఎన్నో కార్లు చుట్టూ ఉన్నాయి. అతడు అన్నాడు, ఓ పెండ్లి కుమార్తె మరియు ఓ పెండ్లి కుమారుడు సంగంలో నుండి బయటకు వచ్చుట నేను చూశాను. ప్రభు అన్నాడు, అది అదే అయ్యున్నది. నీవు సంఘశాఖలో నుండి బయటకు వచ్చి పెండ్లి కుమారునితో వెళ్ళుటకు వధువులోనికి వెళుతున్నావు. చూడండి చూడండి, వీధి గుండా వస్తూ నేను నా భార్యలకు దాన్ని ఎత్తి చూపించున్నాను. మనము దానిలోనికి నడిచి వెళుచుండగా చంద్రుడు మరియు నక్షత్రం ఆ శిలువు పైన తిన్నగా ఎలా వేలాడుచున్నదో కదా. అలాంటి చిన్న విషయంలో ఊహించినప్పుడు దేవుని అందరి నా విశ్వాసమునకు మరియు నా సేవకు బహుశా ఒక విధమైన మెప్పును తెలియచేస్తుంది. అది విక్టర్ లీడుక్స్ అని. ఈ రాత్రి టూసాన్ లో నేను ఆలోచిస్తాను. అతడు ఒక ఫ్రెంచ్ జాతీయుడు. అతడు ఒక నిజమైన ఫ్రెంచ్ జాతివాడు. నేను మొన్నటి దినమును చెప్పుచున్నానని నమ్ముతాను. నిజమైన క్రైస్తవ్యం నుండి నేను సంఘశాఖను వేరు చేయటకు ప్రయత్నించి నేను మాట్లాడటం ముగించిన తరువాత దానిని గూర్చి ఒక మనిషి నాకు క్లుప్తమైన సంభాషణను, అది ఒక ప్రసిద్ధిగాంచిన పెంతకోస్తు సంఘము నుండి ఇస్తున్నాడు. కాబట్టి అతడు డానీ హెన్రీ. ఎవరో ఒక చలనచిత్ర నటునికి అతడు ఒక సోదరుడు లేక అలాంటిదేదో. అతడు ఒక బ్యాప్టిస్ట్ వాడు. అతడు వేదిక నొద్దుకు పరిగెత్తుకుని వచ్చి నా చుట్టూ చేతులు వేసి అన్నాడు, బెన్హామ్ సోదరుడా, ఇది దేవదోషణగా ఉండదని నేను నమ్ముతాను, కాని అది ప్రకటన 23వ అధ్యాయం కావచ్చు. అతడు దేన్నో చెప్పుటకు ప్రయత్నించాడు. భాషలతో మాట్లాడుతూ ప్రారంభించాడు. ఈ ముగ్గురు ఫ్రెంచ్ జాతీయులు, ఒక ఫ్రెంచ్ స్త్రీ, పెద్ద స్థూలకాయురాలైన స్త్రీ లూసియాన్ నుండి వచ్చింది, నల్లటి వెంట్రుకలు కలిగి ఉన్నది. ఆమె రాత్రి ఇక్కడ కూర్చుని ఉండవచ్చును. అతడు ఏమి చెప్పి ఉన్నాడో పేపర్ మీద వ్రాసింది. అప్పుడు విక్టర్ లిడ్యూక్స్ ఒక సేవకుడు దాన్నే క్రింద వాసి ఉన్నాడు. వారు వ్రాసిన వ్రాతలను సరిపోల్చున్నారు లేక పోల్చబోచున్నారు. అప్పుడు విక్టర్ లిడ్యూక్స్ ఒక సేవకుడు దాన్నే క్రింద వాసి ఉన్నాడు. వారు వ్రాసిన వ్రాతలను సరిపోల్చున్నారు లేక పోల్చబోచున్నారు. అతడు ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచ్ భాషకు అనువాదకుడు. ఆ మూడు వ్రాతలు ఒకే విధంగా ఉన్నాయి. అది ఇలా చెప్పబడింది, నీవు అతి కఠినమైన మార్గమును ఎన్నుకున్న కారణమున నీవు దాన్ని ఎన్నుకున్నావు. నీవు నీ యొక్క సొంత ఎన్నిక ద్వారా దాన్ని ఎన్నుకున్నావు. దాని ఫలితం మనకు తెలుసు. మోషే అతని యొక్క ఎన్నికను చేయవలసి ఉండెను. అన్నాడు, ఇది సరియైనది మరియు ఖచ్చితమైన మార్గము, ఏలైనగా అది నా మార్గము. ఎలాంటి మహిమకరమైన నిర్ణయమును నీవు చేశావు అన్నాడు. ఈ కారణమున పరలోకములో ఒక గొప్ప భాగము నీ కొరకు ఎదురు చూస్తుంది. అది దానికే ఇది దైవిక ప్రేమలో అమోఘమైన విజయమును తయారు చేసి దానిని నెరవేర్చుతుంది. ఆ మూడు ఒక్కటే. ఈ రాత్రి అది నా బైబిల్లో ఉంటుందని నేను అనుకుంటాను. నేను దానిలో చూశాను కానీ అది అక్కడ లేదు. దాని అసలైన నకలు. నా వలె డానీ హెన్రీ కూడా తెలియదు. అతని కనీసం మంచి ఇంగ్లీష్ రాదు, ఒక్క ఫ్రెంచ్ భాష తప్ప. నీవు అక్కడ గమనించి ఉన్నట్లయితే అది ఫ్రెంచ్ భాష వలె ఉన్నది. వారు క్రీకు ముందు క్రియా విశేషాన్ని పెడతారు. ఆ మూడిటి యొక్క అనువాదము ఖచ్చితంగా ఒకటే. డానీ హెన్రీ కొద్ది కాలం క్రితం, బహుశా ఈ రాత్రి డానీ హెన్రీ వింటూ ఉండవచ్చు. విక్టర్ లిడూక్స్ బహుశా టూసాన్ లో ఉన్నాడని నేను గ్రహిస్తాను. టూసాన్ సంఘమున ఆలయంలో ఉన్న ప్రజలైన మీరు, అదే టూసాన్ టాబెర్నకల్, అక్కడే సహోదరుడు గ్రీన్ సంఘ కాపరి. సహోదరుడు విక్టర్ లిడూక్స్ ఒక గుడారపు కూటమిలో తిన్నగా ఉన్నాడని నేను నమ్ముతాను. అది పార్క్ ఎవెన్యూ పాదమున ఈ మార్గం గుండా వస్తే అది అక్కడ హైవే 80లోనికి వెళుతుంది. మీరు అక్కడ రేపు రాత్రి మరియు ఎల్లుండి రాత్రి ఉన్నట్లయితే అక్కడ ఎంత సమయం ఉంటుందో వెళ్లి ఆయన మాట్లాడటం వినండి. బహుశా డానీ అతనితో ఉండవచ్చు, నాకు తెలియదు. ఈ రాత్రి బహుశా వారు ఆలయం నుండి వినుచున్నారేమో. తిన్నగా దాని తర్వాత డానీ యెరూషలేమునకు వెళ్లాడు. అతడు సమాధి రాయిపై పరిండి ఉన్నాడని చెప్పాడు. ఆయన పునరుద్ధానానికి ముందు మృతదేహము యేసు ఉంచబడిన బండ మీద. అతడు అన్నాడు, అకస్మాత్తుగా నేను అతనికి మనస్సులోనికి వచ్చానని అతడు చెప్పాడు. అతడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి ఏడ్చుడు ప్రారంభించాడు. అతడు రాళ్ల నుండి వస్తువులను తయారు చేస్తాడు. నా బావము రాళ్లను మొలుస్తాడు. అతడు అక్కడికి నడిపించబడ్డాడు. సిలువను పాతి దిగ్గొట్టిన స్థలం యొద్దకు అతడు వెళ్లాడు. అతడు అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఓ అంగుళము చతురాస్రకారంలో ఉన్న రాయిని కొట్టి తన జేబులో వేసుకున్నాడు. దాని ఇంటికి తేవాలని అతడు ఒప్పించబడ్డాడు. అతడు వాటిని తెచ్చినప్పుడు ఏదో అతనితో మాట్లాడి ఉన్నది. దాని నుండి సహోదరుడు బ్రెన్హామ్ కు ఒక జత కఫ్లింగ్స్ చేయుము. కాబట్టి అతడు వాటిని ద్రావకములో ఉంచాడు. అప్పుడు దాని రంగు సాధారణముగా కనపడు సున్నపురాయి నుండి రక్తవర్ణపురాయిగా మారి ఉన్నది. అతడు వాటి నుండి కఫ్లింగ్స్ చేసి ఉన్నాడు. అతడు వాటిని నాకు ఇచ్చినప్పుడు అతడు దాన్ని గమనించలేదు. కాని తిన్నగా ఆ రెండు కఫ్లింగ్స్ మధ్య గుండా తిన్నని ఆ ఇరుకుదారి చీల్చివేసినట్లుగా ఉన్నది. ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థించటకు నేను వాటిని పెట్టుకుని ఉన్నాను. చూడండి, ఒక రక్తవర్ణపు రాయి రంగు రక్తములో ముంచినట్లుగా ఉన్నది. దాని గుండా తిన్నని ఇరుకు దారితో ఉన్నది. ఖచ్చితంగా అతని యొక్క ప్రవచనం చెప్పినట్లుగా తిన్నని ఇరుకు మార్గము. ప్రవచనంలో చూడండి, నేను దాన్ని అతను చూపించాను. కాని నీవు వింటున్నట్లయితే నీవు గాని సోదరు లీడుక్స్ గాని ఎవరైనా ఒకరు ఈ రాత్రి రోగుల కొరకు ప్రార్థన చేయుట ఒక పాతకాలపు రాత్రిగా ఉండబోచున్నది. ఈ తిన్నని ఇరుకు మార్గములో, సువార్త మార్గములో, వాక్యపు మార్గములో మన ప్రభు అయిన యేసుతో నడుచుట నాకు ఇష్టము. మీ అందరిని ప్రభువు దీవించునుగాక. ఇప్పుడు మాట్లాడటానికి మీరు ఎంతో మంచివారు. నేను ఎక్కువ సమయం మాట్లాడతాను. ఇక్కడ ఎంతో ఎక్కువ సమయం నేను మిమ్మల్ని కలిగి ఉన్నాను. అక్కడ 300 లేక 400 మంది ప్రార్థించబడవలసిన ప్రజలున్నారని బిల్లీ నాకు చెప్పాడు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా మన వర్తమానంతో నేను వేగిరి పడాలి. తర్వాత రోగుల కొరకు ప్రార్థిస్తాను. ఇప్పుడు ఆరిజోన్ లో ఉన్న ప్రజలు వచ్చే శనివారం రాత్రి ఆ టౌన్ పేరు ఎన్నడూ తలంచలేదు, ఆరిజోనాలోని యూమా విందునొద్దాం మనం ఉంటాము. కాబట్టి అప్పుడు చిన్నగా ముందుకు ఆదివారం ఉదయమున లాస్ ఏంజలస్ లోని కాలిఫోర్నియాలో ఉంటాము. మరి అక్కడ ఉంటామని ముందు చెప్పినట్లుగా ఆయా స్థలాల్లో ఉంటాము. ఈ రాత్రి లేఖనంలో నుండి నేను ఒక అంశమును తీసుకుని కూర్చున్నాను. ఈరోజు దారిలో మోరిసన్స్ కేఫ్టేరియాలో నేను కూర్చుని ఉన్నాను. సోదరుడు జాక్, ఆయన భార్య, నేను మరియు నా భార్య, మేము కొంచెం సమయం కలిసి గడుపుటకు మోరిసన్స్ కేఫ్టేరియాకు వెళ్లి ఉన్నాము. మేము బయటకు వెళ్లి ఉండలేదు. స్త్రీలు ఎన్నడూ కలిసి ఉండలేదు. అక్కడ ఒక యవనస్తుడు నా ఎదుక నడిచి వచ్చాడు. అతని పేరు గ్రీన్. అతడు పెరీ గ్రీన్ యొక్క తండ్రి. అతడు అన్నాడు, వెన్హామ్ సోదరుడా, మన రాత్రి నీవు జానిపిన్ గురించి మాట్లాడుతున్నావు, అది నిజముగా ఏమయ్యున్నది? అది నిజముగా బాబీ పిన్. అతడు అన్నాడు, నీవు జానిపిన్ గురించి మాట్లాడుతున్నావు, నేను నీకు ఒక జానిపిన్ కలిగి ఉన్నాను. దాన్ని అతడు నాకిచ్చాడు. ఇప్పుడు అది ఒక జానిపిన్. స్త్రీలకు అది వెంట్రుకల్లో పనిచేయదు. అది ఒక జానిపిన్. అతడు అన్నాడు, బైబిల్ పుట్లను పట్టుకుని ఉండు కొరకు అతడు ఎన్నో సంవత్సరం నుండి దాన్ని వాడుతున్నాడు. కాబట్టి అతడు అన్నాడు, నేను నీకు ఒక మంచి జానిపిన్ ఇస్తానన్నాడు. కాబట్టి గ్రీన్ సోదరుడా, నీవు ఇక్కడ ఎక్కడైనా వింటూ ఉన్నట్లయితే అది జానిపిన్. అది చక్కగా పట్టుకుని ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా మనం లేఖనంలోనికి వెళదాము. ఇప్పుడు నాతో మీరు కీర్తన 55వ అధ్యాయం తిరగండి, తరువాత మత్తయి సువార్త 3వ అధ్యాయం కూడా. ఈ రాత్రిన అంశము సోదరుడు ఎన్ని యొక్క అంశము, హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద. ఇప్పుడు నేను వ్రాసుకున్న నోట్స్ సంతతిని నేను తాకలేను. నేను ఇక్కడ లేఖనములను కలిగి ఉన్నాను. ఏలయనగా నేను వాటిలో కొన్నిటిని దాటిపోతాను. ఏలయనగా నేను వర్తమానమును వాగ్దానం చేశాను. ప్రభుచితమైన ఏళ్ల వచ్చే శనివారం రాత్రి యుమా కొరకు, ఎత్తబడుట కొరకు షరతుల మీద ప్రభుచితమైన ఏళ్ల నేను బోధిస్తాను. 32వ కీర్తన, కీర్తన 53లో, నన్ను మన్నించండి, కీర్తన 55 చెవియొగ్గి మన్నించండి. 55వ అధ్యాయం, అవునండి, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవు ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూరుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. నా గుండె నాలో వేదన పొడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. నా గుండె నాలో వేదన పొడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గోవలే నాకు రెక్కలున్నయ్యేళ్ళ నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకుని అరణ్యములో నివసించి ఉందినే అనుకుంటునే. సెలా. సెలా అనగా బావము. ఆమెన్. దావీదు అరణ్యమును ప్రేమించేవాడు. అతడు కలవరపడినప్పుడు, ప్రజలు అతన్ని నమ్మనప్పుడు, మరియు శత్రువులు అతని మీదకు వచ్చినప్పుడు అతడు అన్నాడు, పౌరం వలె నాకు రెక్కలున్నట్లయితే నేను అరణ్యమునకు ఎగిరిపోయి అక్కడ నివసించి ఉందినే. అదే విషయం నేను ఎన్నిసార్లు తలంచి ఉన్నాను. గోడ మీద నుండి నా తుపాకీని తీసి నా క్యాంపు బ్యాగుతో అరణ్యమునకు వెళ్లి ఎన్నడూ ఇక తిరిగి రాకూడదనుకున్నాను. ఆ దినము చూచుటకు నేను జీవించగలిగిన ఉన్నట్లయితే అని నేను ప్రభువును అడిగాను. నాకు ఎన్నడూ ఒక సమాధి కార్యక్రమం వద్దు నేనన్నాను. నేను బయట అడవిలోనికి వెళ్లి ఒక చెట్టుకు ఆ పాత తుపాకీని ఆనించాలనుకున్నాను. అది నా తుపాకీ, నన్ను మన్నించండి. నా భార్య అక్కడ కూర్చుని ఉన్నందున నేను దాన్ని చెబుతాను. కొన్ని సంవత్సరం క్రితము ఇక్కడున్న ఒక సోదరుడు నాకు దాన్నిచ్చాడు. ఒక్క దెబ్బ తప్పకుండా వాటిలో కొన్ని 700 లేక 800 గజముల దూరంలో ఉన్నవి. దానితో నేను 55 తల ఆటలో దానితో చంపాను. నేను దాన్ని పాత తుపాకీ అని పిలుస్తాను. ఎలాగా, నా భార్య ఒక గోధుమ రంగు వెంట్రుకలు కలిగిన స్త్రీ, కాబట్టి నేను ఆమె కంటే ఎక్కువగా తుపాకీని గురించి ఆలోచిస్తానని ఆమె అన్నది. కాబట్టి నేను దాన్ని ఒక చెట్టుకు ఎదురుగా ఉంచాలనుకున్నాను. మరియు అన్నాను, ప్రభువా, ఏదో ఒక రోజు యోసేపు దాన్ని కనుగొననిమ్ము. నేను పావురపు రెక్కలపై ఎగిరిపోతాను. అయితే ఒకసారి పర్వతంపై ఉన్న పక్షిరాజు నేను గమనించున్నాను. అది ఎగిరిపోవడం చూశాను. దాన్ని గూర్చి నా కథ మీకు తెలుసు. నేనన్నాను, ప్రభువా, ఇక్కడ ఉండటం మంచిది. పేతురు చెప్పినట్లుగా మనము 3 పర్ణశాలలు కడదాము, కాని పర్వతం కింద రోగులు మరియు పీడించబడుచున్న వారు, తప్పిపోయిన వారు, చనిపోవచ్చున్న వారు కనిపెట్టుచున్నారు. కాబట్టి పగలు ఉండగానే మనము చేయగలిగిన చేద్దాము. మరియు ఒక రోజున తెల్లని పక్షి రాజు రెక్కల క్రిందికి వచ్చి ఆయన మనల్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇప్పుడు మత్తయి సువార్త 3:16 16 మరియు 17 చదువుకూర్చున్నాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు వచ్చుడు చూశాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. మరొక మాటలో నేను ఆయన ఎందు నివసించటకు ఇష్టపడుచున్నాను. ఇప్పుడు ఈ పక్షి మీద కొన్ని నిమిషములు నేను మాట్లాడటానికి ఇష్టపడుచున్నాను. పౌరం ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటయ్యున్నది. పౌరమును గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజముగా పౌరము మరియు గువ్వ ఒకే పక్షి అయ్యున్నది. పౌరము ఒక ఇంటి గువ్వే అయ్యున్నది. అవి రెండు ఒకే కుటుంబమునకు చెందియున్నవి. నేను వాటిపైకి చూశాను. అవి ఒకే కుటుంబ పౌరము మరియు గువ్వ. అవి ఒకే కుటుంబమునకు చెందినవై ఉన్నవి. ఈ పక్షుల యొక్క అలవాట్లు బహు విశేషమయ్యున్నవి. గొరిపిల్ల మరియు పౌరం మీద కొన్ని సంవత్సరముల క్రితము ఇక్కడ నేను ఒక గుడారపు కూటములో సోదరుడు 3 దగ్గర ప్రసంగించి ఉన్నాను. మీ అందరికీ అది గుర్తున్నదని నేను ఊహిస్తాను. మనము కలిగి ఉన్న వాటిలో ఎలా పావురము అత్యంత శుభ్రమైన పక్షి అయ్యున్నదో, మరియు గొరిపిల్ల మనము కలిగి ఉన్న వాటిలో అత్యంత దీనమైన జంతువు, ఆ రెండూ బలి అర్పణ పక్షి మరియు జంతువు అయ్యున్నవి. యేసు గొరిపిల్లగా మరియు దేవుడు పావురముగా ఎంత చక్కగా ఇక్కడ మాదిరి చూపబడ్డారో. పావురము ఒక తోడేలుపై వ్రాలదు. వాడి స్వభావము సరైంది కాదు. అది ఒక కుక్క మీద కూడా వ్రాలదు. వాడి స్వభావము సరైంది కాదు. అది ఒక గొరిపిల్లగా ఉండవలసి ఉన్నది. వాటి రెండు స్వభావములు ఒకటిగా ఉండవలసి ఉన్నది. మరియు ఆ విధానములోనే మనమును ఉండవలసి ఉన్నాము. మన స్వభావములు గర్జించు పాపి నుండి గొర్రెపిల్ల యొక్క సాత్వికమునకు మారాలి. మీరు గమనించారా, పావురము గొర్రెపిల్లను నడిపించుట, గొర్రెపిల్ల తన కలిగిన సమస్తమును పావురమునకు అప్పగించినది. పావురం ఆయన్ని ఎక్కడికి నడిపించిందో చూడండి, సిలువనొద్దకు, మనందరి పాపముల కొరకు. ఇప్పుడు దేవుడు ఆయన కుమారుని భూమి మీద ఉన్న అత్యంత సాధువైన, అత్యంత శుభ్రమైన జంతువు ద్వారా, భూ సంబంధమైన జంతువు ద్వారా ప్రాతినిధ్యం వహించుటకు కోరియున్నాడు. కాని దేవుడు తను తాను ఆకాశంలో ప్రాతినిధ్యం వహింపు చేసుకున్నప్పుడు ఆకాశంలో అత్యంత శుభ్రమైన పక్షి అయిన పావురముగా తను తాను గుర్తింపు చేసుకున్నాడు. ఇప్పుడు పావురములు వేరువేరుగా ఉన్నవి. వాటిలో అనేకమైన రకములున్నవి. సాధారణముగా మన గువ్వ బూడిద రంగులో ఉంటుంది. తర్వాత అక్కడ ఏడుపుల పావురమున్నది. తరువాత అక్కడ సాయంకాల పావురమున్నది. ఇంకా మన గృహము దగ్గర ఉండే పెంపుడు పావురమున్నది. అది చిన్నగా బూడిద రంగులో ఉంటుంది. చిన్నది, చిన్నగా ఉండి దాని రెక్కల మీద ఎర్రన చారలు ఉంటాయి. అక్కడ అనేక రకములైన పావురములున్నాయి. అవి రంగుల్లో తేడాగా ఉంటాయి. కాబట్టి అవన్నీ పావురముల్లో ఒకటే అయ్యున్నవి. ఇప్పుడు పావురము ఎంతో వింతగా నిర్మించబడిన పక్షి అయ్యున్నది. కారణము దాని అలవాట్లు ఎలాంటివనగా, అది అపవిత్రమైనదేదియూ తినదు. అది ఆ పని చేయలేదు. కారణము అది దాని కొరకు నిర్మించబడలేదు. ఇప్పుడు నేను ఎల్లప్పుడూ పావురము దేవుని యొక్క గుర్తుగా మాట్లాడి ఉన్నాను, మరియు కాకి ఒక వేషధారికి గుర్తుగా ఉన్నది. ఒక కాకి బయట పగలంతా ఒక చచ్చిన కడేబరంపై కూర్చుని దాన్ని తిని మరలా పొలంలోనికి ఎగిరి వచ్చి పావురముతో కలిసి గోధుమలు తింటుంది. కాని పావురము గోధుమలను చక్కగా తింటుంది, కాని అది చచ్చిన కడేబరమును తినలేదు. చూడండి, అది దాన్ని చేయలేదు, అది దాన్ని కడుపులో ఇమడదు. అది దాన్ని ఎందుకు చేయలేదో నేను ఆశ్చర్యపడ్డాను. ఆ రెండూ ఎగిరే పక్షులయ్యునవి, రెండూ పక్షులే, కాని ఎందుచేత అది వాటి యొక్క నిర్మాణమయ్యున్నది? ఒక నిజమైన క్రైస్తవంతో అది ఆ మార్గంలోనే ఉన్నది. ఒక సంఘశాఖ క్రైస్తవుడు దేన్నైనా తీసుకుంటాడు, కాని ఒక నిజమైన క్రైస్తవుడు, తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోక సంబంధమైన కార్యములను తీసుకోనలేడు. అతడు బెన్నమ్మగా నిర్మింపబడ్డాడు. నేను కనుగొన్నదేమనగా, పావురమునకు ఏ విధమైన చేదుకోటు లేదు. పౌరములో చేదుకోట లేదు, ఏలైనగా అది దానికి అవసరం లేదు. అది ఆ మార్గంలోనే ఒక క్రైస్తవునితో ఉన్నది. అతనికి ఏ విధమైన చేదైనది అవసరం లేదు. చూడండి, కారణం అతడు దేవుని యొక్క ఆహారమును మాత్రమే తింటాడు. అది చేదును తీసుకోనలేదు, దాన్ని అరిగించుకోనలేదు, అది ప్రేమను తీసుకుంటుంది. చూడండి, కాబట్టి వేరే దాన్ని అరిగించుకోనలేదు. చేదైనది, ఓ వాళ్ళంటారు బాగుంది అని దానితో విభేదిస్తారు, కాని ప్రేమ ఎల్లప్పుడూ వాక్యమును స్వీకరిస్తుంది. ఇప్పుడు అతనిలో చేదు లేదు, అందుచేత అలాంటిదేదైనా తినుట అది అతనికి వ్యతిరేకమయ్యున్నది. అతడు దాన్ని తినడు, అది అతను చంపివేస్తుంది. అతడు దాన్ని తిన్నట్లయితే అక్కడ ఏ అపాయం లేదు. ఆహా, ఎలాగనగా అతడు దాని పట్ల ఆకలి కలిగి లేడు. ఒక నిజమైన క్రైస్తవంతో అది అదే విధానంలో ఉన్నది. మీకు తెలుసా, కనీసం ఒక నిజ క్రైస్తవుని మీద ఏమాత్రము పాపము నేరారోపణ చేయబడదు. దావీదు అన్నాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నీవు గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడినప్పుడు నటించే విశ్వాసం కాదు, కాని నిజముగా గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడుట. నీవు చేసిన దేని విషయంలోనైనా దేవుడు నీ మీద నేరం మోపడు. ఏలయనగా నీవు రక్తము కింద ఉన్నావు, మరియు ఆయన దాన్ని చూడ్డు. అక్కడ ఒక రక్తపు బలి అర్పణ ఉన్నది, దాని ద్వారా మాత్రం ఆయన నిన్ను చూడగలడు. ఆయన జగత్తు పునాదికి మునుపు గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరును ఉంచినప్పుడు ఆయన నిన్ను ఎలా చూశాడో ఆ మార్గంలోనే నిన్ను చూస్తాడు. ఆయన చూసేది అంత మట్టుకే. ఎలయనగా నీవు ఎన్నడైనా చేసిన ప్రతిదాని నుండి నీవు విమోచించబడ్డావు, నీవు గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడ్డావు. అందుచేత నీలో ఏ చేదు కొట్టు లేదు, నీలో ఏ మురికి అలవాటు లేదు. ఎలయనగా గొర్రెపిల్ల యొక్క రక్తము దీన్ని చేసి ఉన్నది. అక్కడ పాప ప్రాయశ్చిత్తము నీ కొరకు కనిపెడుతూ ఉంచబడి ఉన్నందున దేవుడు నీ మీద పాపమును ఆరోపించలేడు. మంచిది, నీవంటావు అలాగైతే బెన్హాయిం సోదరుడా, అది నాకు ఎంతో స్థలమునిస్తుంది, నేను కోరినది నేను చేయగలను, నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఎల్లప్పుడూ. కాని ఒక మనిషి నిజముగా యేసు తన కొరకు చేసిన దాన్ని చూసి మరలా చుట్టూ తిరిగి ఆయనకు వ్యతిరేకమైన దాన్ని చేసినట్లయితే అతడు ఎన్నడూ క్రీస్తును స్వీకరించలేదని అది చూపుతుంది. నా భార్య ఆ వెనక కూర్చుని ఉన్నది, ఆమె 10 సంవత్సరములు నాకంటే చిన్నది, నా వలె తెల్లని వెంట్రుకలు కలిగి ఉన్నది. దానికి కారణమేమనగా ఆమె నాకు మరియు బయట ప్రపంచములకు మధ్యలో నిలబడి ఉన్నది. నేను విదేశములకు వెళుచున్నట్లయితే అది జీవించుటకు ఒక విధమైన కుటుంబంగా ఉండదు కదా. నేను నా కుటుంబమునంతా నా చుట్టూ ప్రోగు చేసి ఇలా అన్నట్లయితే, ఇటు చూడు శ్రీమతి బ్రెన్హామ్, నీవు శ్రీమతి విలియం బ్రెన్హామ్ అని గ్రహించాలి. నేను వెళ్లిపోయిన సమయంలో నీవు ఏ ఇతర భర్తను కలిగి ఉండరాదు, ఏ ఇతర మనిషి వైపు నీ కన్నులు చూడరాదు, అలాంటివి చేయరాదు, నీవు ఎవరితోనూ సరసములాడరాదు. నీవు అలా చేసినట్లయితే నేను తిరిగి వచ్చినప్పుడు నేను నీకు విడాకులిస్తాను. అప్పుడు ఆమె నా వైపు తిరిగేలా ఉంటుంది. ఇప్పుడు నా మంచి మనిషి, నేను కూడా నీకు ఒకటి చెప్పాలనుకున్నాను. నీవు బయట ఉండగా ఏ స్త్రీని నీవు తీసుకుని రాదు, నీవు అది చేయరాదు, ఇది చేయరాదు. నీవు అలా చేస్తే నీవు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను నీకు విడాకులిస్తానని తెలుసుకో. ఇప్పుడు అది ఒక ప్రేమగల కుటుంబంగా ఉంటుందా? చూడండి, లేదు. నేను ఆమె నిజంగా ప్రేమించినట్లయితే, నేను ఎక్కడైనా జారిపోయి తప్పు చేసి జారిపోయినట్లయితే, దాన్ని బట్టి ఆమె నన్ను క్షమిస్తుందని నేను నమ్ముతాను. నిశ్చయముగా ఏలైనగా నేను ఆమెను ప్రేమిస్తాను. కాని నేను ఆమెను అలా ప్రేమించినట్లయితే, నీవు ఆమెను అలాగును ప్రేమించున్నంత కాలము ఆమెకు ఏ చింతయూ లేదు. ఆమె నన్ను క్షమించినప్పటికీ దేనిని బట్టి నేను ఆమెను గాయపరచను? ఆమె నన్ను క్షమించినప్పటికీ నేను దేని బట్టి నేను ఆమెను గాయపరచను? అప్పుడు ప్రపంచంలోనే ఘోరమైన దోషిగా భావిస్తాను. అప్పుడు నేను ఒక్క నిమిషం వేచి ఉండను, నేను ఏమి చేసి వెళ్లానో ఆమెకు చెబుతాను. ఏలైనగా నేను ఆమెను ప్రేమిస్తాను. అది బాగున్నది. నేను ఆమెను అలాంటి ఫిలియో ప్రేమతో ప్రేమిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు పట్ల నా అగాపే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుంది. నేను ఒక సిగరెట్ త్రాగినట్లయితే నా జీవితంలో నేను ఎన్నడూ దాన్ని చేయలేదు. అయితే నేను దాన్ని చేసినప్పటికీ నేను ఎన్నడూ త్రాగలేదు, ఎన్నడూ నా జీవితంలో త్రాగలేదు. నేను త్రాగినట్లయితే ఆయన నన్ను క్షమిస్తాడని నాకు తెలుసు. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. దేవా, నాకు సహాయం చేయము. అలాంటిది ఏది చేయటం నాకు ఇష్టం లేదు. చూడండి, కారణము నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఆయన నన్ను కాకి నుండి పావురంగా మార్చివేసినప్పుడు అవన్నీ నా నుండి వెళ్లిపోయినవి. అది భేదమును కలిగించినది. నా ఆకలి, ఆ కార్యములు, అవన్నీ నన్ను వదిలిపెట్టినవి. అప్పుడు పాపము నా మీద ఆరోపించబడదు. కారణము అది చేయి ఉద్దేశమే నాకు లేదు. దాన్ని చేయనది నాలో లేదు. ఇప్పుడు మరొక గొప్ప విషయం పావురమును గూర్చి ఉన్నది. అది ఒక వింతైన పక్షి. నీవు ఎనడైన పక్షులన్నింటినీ చూసావా? నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటి రాబిన్ పిట్ట. ఇప్పుడు ఓ పిల్లలారా, నా రాబిన్ పిట్టలను కాల్చుతా మీరు ఆపివేయండి. నా రాబిన్ ఎందుకు అది ఎర్రని రొమ్మును కలిగి ఉన్నదో మీకు తెలుసా? మీకు తెలుసా, ఒక రోజున అక్కడ ఒక మనిషి సిలువ మీద చనిపోతున్నాడు. ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టి ఉన్నాడు, మరియు ఆయన చనిపోతున్నాడు. ఆయన చేతుల్లో కాళ్లలో మేకులున్నాయి. ఆయన ప్రక్క రక్తము కారుచున్నది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉన్నది. రక్తము ఆయన ముఖం మీదుగా కారుచున్నది. ఒక చిన్న గోధుమ రంగు పక్షి ఆ దారిని వెళుచున్నది. అది దానివైపు చూసింది. అది ఎనడైనా అది చూసి ఉండని అత్యంత దయనీయమైన దృశ్యంగా ఉన్నది. అది ఒక చిన్న పక్షి అని దానికి తెలుసు. అయితే అది వాటి వైపు చూసింది. అవి పెద్ద క్రూరమైన రోమామేకులు. ఆయన చేతుల్లో దిగ్గొట్టబడ్డాయి. మరియు అది ఎగిరి వెళ్లి దాని చిన్న ముక్కుతో ఆ మేకులను లాగివేయాలని ప్రయత్నించింది. అప్పుడు దాని యొక్క రొమ్మంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయింది. అప్పటి నుండి అది ఎర్రగా ఉండి ఉన్నది. దాన్ని పరిరక్షిస్తూ నేను ఆయన కలుసుకుంటూ వచ్చినప్పుడు నా రొమ్ము కూడా ఆయన యొక్క రక్తంతో కవచంగా మారాలని నేను కోరతాను. నేను ఒక చిన్న రాబిన్ను ప్రేమిస్తాను. అయితే మీకు తెలుసా, ఆ చిన్న రాబిన్ స్నానం చేయవలసి ఉన్నది. కానీ మీకు తెలుసా, ఒక పావురము స్నానం చేయవలసిన పని లేదు. లేదు, ఒక నూనె వంటిది దాని లోపల కలిగి ఉంటుంది. అది దానిని నూనె పెట్టినట్లుగా లోపటి నుండి బయటకు దాన్ని శుభ్రం చేస్తుంది. అది మీకు తెలుసా, అదే పావురము కలిగి ఉన్నది. అది దానికే అది నూనె పెట్టుకుంటుంది. నీవు ఎనడైనా ఒక దాన్ని తీసుకుని ఆ పావురం మీద ఉన్న సువాసన వాసన చూసావా? అదే దాని లోపల ఉత్పత్తి చేయబడుచున్న నూనె. దాని యొక్క శరీరము నూనె గ్రంథితో తయారు చేయబడింది. అదే దాని యొక్క రెక్కలను ఎల్లప్పుడూ బయట శుభ్రంగా ఉంచుతుంది. కారణము అది లోపల నుండి బయటకు శుభ్రంగా ఉంటుంది. అది నిజము. అది ఒక అద్భుతమైన చిన్న పక్షి. ఇప్పుడు మీరు వాటిని ఇక్కడ వేటాడతారని నాకు తెలుసు. లూసియానాలో అనుకుంటాను. అది చేయవద్దు. ఓ, నేను దాన్ని చేయలేను. నేను ఆకలితో ఉన్నట్లయితే అది మంచిదే. కాని నా వ్రేలును ట్రిగ్గర్ మీద పెట్టి దాన్ని నొక్కాలంటే నేను దాన్ని చేయలేను. ఒక పావురము మా కుటుంబంలో ఒక వింతైన కార్యముగా ఉన్నది. ఒకసారి మా అమ్మమ్మ, ఆమె కెంటక్కీ నుండి వచ్చినది. ఆమె చెరోకీ తెగకు చెందినది. ఆమె చనిపోతున్నది. ఒక చిన్న స్త్రీ, వారు దాన్ని ఒక విధమైన క్షయవ్యాధి అంటారు. ఆమె చనిపోతున్నది. మా తాత ఆమె మంచం ప్రక్కన మోకరించి ఉన్నాడు. నా తల్లి, చిన్నమ్మ బిల్టీ, చిన్నమ్మ హోలీ, వారందరూ ఆమె మంచం చుట్టూ మోకరించారు. చార్లీ బాబాయ్, 4 సంవత్సరముల చిన్నవాడు, చిన్నబిడ్డ, అమ్మ అందరికంటే పెద్దది, 12 సంవత్సరముల వయస్సు. ఆమె మంచం మీద ఆమె తలను దువ్వి ఆమె పాడుట ప్రారంభించింది. ఆమె చనిపోవచ్చుండగా, "యుగముల బండ, నా బండసందు, నన్ను నీలో దాగనిమ్ము" అని ఆమె చనిపోవచ్చుండగా పాట పాడు ప్రారంభించింది. మా తాత ఆ సమయంలో ఒక క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు నామములో 87వ ఏట ప్రభుదూత ప్రత్యక్షమైన స్థలములో నదీ ముఖద్వారమునొద్ద నేను ఆయనకు బాప్తిస్మిచ్చాను. అయితే ఆమె పాట పాడుచుండగా ఆమె బలహీనమైన చేతులు పైకి ఎత్తబడి ఉండగా ఒక పావురము తలుపు దగ్గరకు ఎగిరి వచ్చింది. చుట్టూ తిరిగింది. ఆమె యొక్క మంచం పైన కూర్చుని కూయిచున్నది. దేవుడు ఆమె ఆత్మను తీసుకుని వెళ్లాడు. సహోదరుడు జాక్ మరియు సహోదరు గార్డెన్ లిండ్సే వారితో కలిసి నేను ఇంగ్లండ్ లోని లండన్ కు వెళ్లాను. అక్కడ ఒక స్త్రీ ఉండి ఉన్నది. ఆమె పేరు ఫ్లారెన్స్ నైటింగేల్. లేటు ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క ముని మనమరాలనుకుంటాను. ఆమె నాకు ఎన్నో ఉత్తరాలు రాసింది. ఆమె సౌత్ ఆఫ్రికాలో ఉన్నది. క్యాన్సర్ తో చనిపోతున్నది. ఆమె ఒక ఫోటోను కలిగి ఉన్నది. మీరు దాని పుస్తకంలో చూశారు. నా జీవితంలో ఒక మత్యమైన వ్యక్తిని నేను ఎన్నడూ అలా చూసి ఉండలేదు. సహోదరుడు జాక్ ఆ రోజు నాతో ఉన్నాడని నేను అనుకుంటాను. మేము ఒక సేవకుని యొక్క గృహంలోనికి వెళ్లాము, ఒక పారిష్ యాజకుని యొక్క గృహము. ఆ ఆలయము వెనుకకే వారామిని తెచ్చారు. మేము ఇంకా అక్కడ ఉండగా విమానం వచ్చినది. వారు మాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు ఆమె ఒక అంబులెన్స్ లో ఉన్నది. ఆ సమయంలో నేను ఇంగ్లండ్ వస్తున్నానని తెలుసుకుని సౌత్ ఆఫ్రికా నుండి విమానంలో ఆమెను తీసుకుని వచ్చారు. ఆ సేవకుడు ఆ యాజకుని గృహమునకు ఆమెను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేయటకు మేము వెనుకకు వెళ్లాము. నేను ఎంతో మంది రోగులను చూస్తున్నాను. ఆమె యొక్క చిన్న చేతులు అడ్డముగా ఒక అంగుడము కూడా లేవు. ఆమె కపాలము ఏకముగా కన్నుల వరకు కలిసిపోయినది. మీరు దాన్ని చూడగలరు. ఆమె కాళ్లు ఆ మలుగులు చుట్టూ దరిదాపు రెండు అంగుళములున్నవి, కేవలం ఎముకలే. ఆమె తన యొక్క చేతులను ఎత్తలేకపోయింది. ఆమె తన చేతులను ఎత్తుటకు ఎంతో బలహీనముగా ఉన్నది. ఆమె నాకేదో చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నది. నేను ఆ మాటను గ్రహింపలేకపోయాను. నేను ఆఖరిగా నర్సు ద్వారా ఆ మాట విన్నప్పుడు ఆమె అన్నది, బ్రెన్హాం సోదరుడా, దేవునికి ప్రార్థన చెయ్యి, నన్ను చనిపోనీయి. జీవించుట ఆమెకి ఇష్టం లేదు. నేను గమనించాను ఆమె ముఖం ప్రక్క ఎముకల నుండి కన్నీరు కారుచున్నది. ఆమె ఏడ్చుటకు తగినంత చెమ్మ అక్కడ ఉన్నది నాకు తెలియదు. ఆమె రక్తనాళములు విచ్ఛిన్నమైపోయినవి. మరియు ఆమె దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. రోగుల కొరకు ప్రార్థన చేయటకు వస్తూ ఆమె చనిపోవాలని నేను ప్రార్థన చేయలేదు. కానీ ఆమె చనిపోలేనట్లుగా కనబడుచున్నది. ఆమె కొంచెం పట్టుదలగా ముందుకు సాగినది. నేను ఆ సంఘ కాపరితో గదిలో ప్రార్థించుటకు మోకరించాను. నేను ప్రార్థించుటకు మోకరించినప్పుడు తలుపు గుండా ఒక చిన్న పావురం పైకి ఎగిరి వచ్చింది. కూయిటు ప్రారంభించింది. నేను ప్రార్థించుటకు ముగించినప్పుడు అది ఎక్కడో ఉన్న ఒక పెంపుడు పావురం అని నేను అనుకుని తలంచాను. బయట పొగ మంచుగా ఉన్నది. అక్కడ ఇంగ్లండ్, ఆ బ్రిటిష్ ద్వీపాలు ఎలా ఉంటాయో. ఈ చిన్న పావురం కూయిటు ఆపివేసి ఎగిరిపోయింది. నేను పైకి నడుచుకుంటూ వెళ్లి ఆమెపై నా చేతులుంచి ప్రభు నామమును ప్రార్థించి ఉన్నాను. మరియు ఈ రోజు ఆ స్త్రీ పౌరపు రెక్కల మీద బలముగా ఆరోగ్యముగా ఒక గొప్ప స్త్రీగా ఉన్నది. అది లోపల నుండి తను తాను శుభ్రంగా ఉంచుకుంటుంది. ఒక క్రైస్తవుడు కూడా దాన్ని చేస్తాడు. అతడు లోపటి నుండి శుద్ధి చేసుకుంటాడు. అది ద్వేషమును దూరంగా ఉంచుతుంది. దేనిని అరిగించుకుంటూ దానికి చేదుకట్ట అవసరం లేదు. ఏలైనగా అది దాన్ని తినదు. చూడండి, అది లోపల నుండి బయటకు శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాము, ఈ పక్షిని గురించి ఎన్నో విషయాలు నేను ఇక్కడ వ్రాశాను. కానీ సమయం గతించిపోతున్నది. పాత నిబంధనలో కూడా ఈ పక్షి బలియర్పణగా, శుద్ధీకరణ కొరకు ప్రాయశ్చిత్తముగా వాడబడి ఉన్నది. ఆదికాండము 15:9 చూద్దాము. ఒక్క క్షణము ఈ వచనమును ఆలోచిద్దాము. ఇక్కడ అబ్రహాము దాన్ని ఎలా చేయాలో దేవుణ్ణి అడిగాడు. దేవుడు తిరిగి తన వాక్యమును అబ్రహామునకు తెలియచేస్తున్నాడు. ఆయన దాన్ని ఒక వింతైన విధానంలో చేశాడు. మొదటి వచనం నుండి ప్రారంభం చేద్దాం. ఇది కంగారుగా చేయవద్దు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, చూడండి, అబ్రహాము ఒక ప్రవక్త అయ్యున్నాడు. కాబట్టి అతడు దర్శనములను చూశాడు. అబ్రహామా, భయపడకుము, నేను నీ కేడుము, నీ బహుమానం అత్యధికమునని చెప్పెను. యెహోవా మనుష్యే, చూడండి, అబ్రహాం అన్నాడు ప్రభువైన దేవుడు. గమనించండి, పెద్ద అక్షరాల్లో ఎల్, ప్రభువైన దేవుడు, ఎలోహిం, చూడండి, ప్రభువైన దేవుడు. దర్శనములు, నేను సంతానము లేని వాడినైపోవచ్చున్నానే. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చును? దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమీయలేదు, గనుక నా పరివారములో నాకు ఒకడు వారసుడని చెప్పగా యెహోవా వాక్యం అతని ఎదుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, అతడు నీకు వారసుడు కాడు. మీకు తెలుసా, అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే తిన్నగా అబ్రహాము తప్పిపోయి ఉండేవాడే. అయితే వాగ్దానము షరతులు లేనిదయ్యున్నది. నిబంధన షరతులు లేనిదయ్యున్నది. నీ గర్భవాసమును పుట్టుకోవచ్చున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. ఇప్పుడు అతడు 100 ఏళ్ల వయస్సు గలవాడు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. నీ సంతానము అలాగవునని చెప్పాను. ఒక బిడ్డలేని మనిషి, ఇప్పుడు అతనికి 100 సంవత్సరముల వయస్సు. అతడు యెహోవా నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలో తీసుకుని వచ్చిన యెహోవా నేనని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియనగా, ఇప్పుడు దీన్ని వినండి. ఆయన, మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పుట్టేలను, ఒక తెల్లగువ్వను, ఒక పౌరు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. ఇప్పుడు మూడును గమనించండి, 3 సంవత్సరముల వయస్సు, మూడేండ్ల పుట్టేలు, ఒక తెల్లగువ్వ, ఒక పౌరు పిల్ల, రెండు ఒకటే అయ్యనువి. అది బలి అర్పణలో వాడబడుతుంది. యేసుకు ముందు ఛాయగా చూపబడింది, నిబంధన చేయబడింది. నీకు తెలుసా నిబంధన ఎలా చేయబడింది? నీకు తెలుసా ఎలా అతడు వాటిని రెండుగా విభజించాడో, అది ఎలా ఉన్నదో? లేక పురాతన కాలంలో వారు ఎలా నిబంధన చేసేవారు? వారు వాటిని తీసుకుని వారు ఒక జంతువును చంపి వాటి మధ్యలో నిలబడి ఒప్పందం రాసేవారు. తర్వాత దాన్ని రెండుగా విభజించి ఒకరు ఒకటి, మరొకరు మరొక భాగాన్ని తీసుకునేవారు. చైనా వారు బట్టలు ఉతికినప్పుడు చేసినట్లుగా. ఇక్కడ ఉన్న చైనా వారు ఇంగ్లీష్ రాయలేరు, కాబట్టి అతడు ఒక పేపర్ మీద రాసి దాన్ని రెండుగా చించి నీకు ఒక భాగమునిచ్చేవాడు. చైనా వారు బట్టలు ఉతికినట్టు మీకు గుర్తున్నదా? వారప్పుడు దాన్ని చేసినప్పుడు నీవు నీ యొక్క బట్టలు పొందుటకు వాటి యొక్క 2 అంచులు పోల్చబడాలి. చూడండి, నీవు అతన్ని వెరివానిగా చేయలేవు. ఏలైనగా అతడు దానిలో మరొక ప్రక్కన కలిగి ఉన్నాడు. నీవు నీ పేరును తిరిగి కాపీ చేయవచ్చు, కాని నీవు దాన్ని తిరిగి చింపలేవు. చూసారా? కాబట్టి అది కాగితం యొక్క ముక్క అయి ఉండాలి. తూర్పున వారి దినముల్లో వారు దాన్ని ఆ విధంగానే చేశారు. ఎంతో కాలం క్రితం తూర్పు నాగరికత దినముల్లో వారు ఒక జంతువును చంపి దాని మధ్యలో నిలబడి ఆ మేక చర్మాన్ని రెండుగా విభజించి చెరుగుడు తీసుకునేవారు. నిబంధన రుజువు చేయబడినప్పుడు ఆ 2 ముక్కలను వారు ఏకం చేసినప్పుడు సరిగ్గా అవి ఒకదానితో ఒకటి పొందిగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ బలియర్పణ మీద దేవుడు ఆయనకు క్రీస్తును గురించి మాట్లాడుచూ చూపుచున్నాడు. దేవుడు అలాగనే క్రీస్తును కల్వరిలోనికి తీసుకుని ఆయన్ను 2గా చీల్చి ఆయన శరీరమును పైకి పరలోకమును స్వీకరించి ఆత్మను మన మీద కిందికి పంపి ఉన్నాడు. ఆయన మీద ఉన్న అదే ఆత్మ నీ మీదనూ ఉండి శరీరముతో ఏకముగా ఉండాలి. అంత్యకాలంలో వధువుగా ఉండవలసినది ఏకముగా ఉండవలసినది. అది సత్యము. చూడండి, అది ఒక సంఘశాఖగా ఉండదు, అది వాక్యంగా ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడో చూడండి. అయితే ఆ వాక్యం వలె అది వాక్యము నాదకు రావలసి ఉన్నది. మనిషిలో ఉన్న ఒక కణం వలె, నీకు తెలుసా, నీ యొక్క శరీరం నిర్మించబడినప్పుడు అది ఒక కణము మనిషిదిగా, తరువాత మరొక కణము కుక్క కణముగా, తరువాత ఒక పంది కణంగా ఉండదు. ఓ లేదు లేదు, అవన్నీ మానవ కణములయ్యినవి. ఆ విధముగానే క్రీస్తు యొక్క శరీరం ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంతయు దానిలో ఒక భాగం కాదు, దానికి ఏదో ఆచారము కలుపుటు కాదు కాదు, అది అంతయు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనం కనుగొన్నది ఏమనగా, అతడు 2 ఒక తెల్లగోవును, ఒక పౌరు పిల్లను వాడి ఉన్నాడు. ఏలయనగా అవి ఒకే కుటుంబమునకు చెంది ఉన్నవి. కాబట్టి మీరు ఎల్లప్పుడూ గమనించండి, నేను కొన్ని లేఖనములను సూచిస్తాను. లేవీ కాండము 12:6 ఇక్కడ ఒక స్త్రీ శుద్ధీకరణ క్రమమును మనం కనుగొంటాము. ఒక స్త్రీ బిడ్డను కన్నప్పుడు ఆమె కనిపెట్టవలసినది, అది మగబిడ్డ అయితే ఆమె పౌరములతో సంఘములో ప్రవేశించటకు ముందు ఆమె 33 దినములు తన శుద్ధీకరణ కొరకు కనిపెట్టవలసినది. ఆమె ఆడపిల్లను కన్నప్పుడు ఆమె సంఘములో ప్రవేశించటకు ముందు 96 దినములు కనిపెట్టవలసినది. ఇప్పుడు మనం ఇక్కడ కనుగొంటాము 6వ వచనం, కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పౌరపిల్లనైనను, తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తీసుకుని రావలను. చూడండి, ఆమె ఇంకనూ లోపలికి రాలేదు. కారణము, ఆమె యొక్క దినములు ఇంకనూ సంపూర్తి కాలేదు. కాని ఆమె తన అర్పణగా దీన్ని ద్వారమునొద్ద యాజకునికి ఇవ్వవచ్చును. చూడండి, ఒక తెల్లగువ్వనైనా లేక 1 పౌరపిల్లనైనా, అవి 2 ఒకే కుటుంబమయ్యున్నవి. ఇప్పుడు అది ప్రాయశ్చిత్తములకు వాడబడియున్నది. ప్రాయశ్చిత్తములో పాపం కొరకు 1 పావురము లేక కుష్ఠవ్యాధి, అది పాపమునకు మాదిరిగా ఉన్నది. నీవు 2 పావురములను తెచ్చావు, ఒక దాని తల నరికివేయబడింది, దాన్ని బోర్లగా కిందికి పెట్టి మరొక దాని మీద రక్తము కారుతుంది, మరియు అప్పుడు మరొక పావురం విడుదల చేయబడుతుంది. ఆ పావురం ఎగిరినప్పుడు అది దాని జత పావురం యొక్క రక్తముతో భూమిని తడుపుతుంది. ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ప్రభు అయిన దేవుడు పరిశుద్ధుడు. చనిపోవచ్చున్న జత పక్షి యేసుక్రీస్తును మీరు చూడగలరా? మనము స్వతంత్రులుగా చేయబడినట్లు ఆయన చంపబడి మన మీద చిలకరింపబడ్డాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రక్తము ప్రభువుకు మొరపెడుతుంది. ఎలాంటి చక్కని మాదిరి! నాకు ఎక్కువ స్వరం ఉండాలని కోరతాను. ప్రకటన 3:16 మనం చదువుచుండగా ఈ గొప్ప పరిశుద్ధాత్మని ఇప్పుడు మాదిరి చేద్దాం. ఈ పావురము సూచనల కొరకు దేవుని చేత వాడబడి ఉన్నది. నోవహుకు ఒక సూచనగా ఇవ్వబడింది. ఇప్పుడే సోదరుడు దాన్ని పాడినట్లుగా దేవుడు కలత చెందాడు. ఆయన యొక్క కోపాగ్నిని ఏదియూ తట్టుకోనలేదు. కారణం ఆయన అన్నాడు, నీవు దాన్ని తిను దినమున ఆ రోజే నీవు చనిపోతావు. నోవహు దేవుని యొక్క దృష్టిలో దయపొందిన వాడై సూచనల ప్రకారము అతడు ఒక ఓడను నిర్మించను. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారము అతడు దానిపైన తేలియాడుచుండెను. ఆ దినముల్లో ఏమి సంభవించినదో నేను ఊహించగలను. వారన్నారు, ఈ కొండ మీద ఉన్న ముసలివాడు ఒక ముసలి పిచ్చోడు ఓడను కడుచున్నాడు, వర్షం రాబోచున్నదని చెప్పుచున్నాడు. ఎన్నడూ వర్షం కురవలేదు. కాని నోవహు అన్నాడు, ఎలాగైనా తప్పక వర్షం కురవబోచున్నది. అప్పుడు ఆ దినమున అతడు ఓడడానికి వెళ్ళినప్పుడు, నేను ఊహిస్తాను, అది ఏ రోజో నేను ఊహించలేను, అది మే నెల 17వ తారీఖు అనుకుంటాను. నోవహు ఓడలోనికి ప్రవేశించాడు, మరియు దేవుడు తలుపు మూశాడు. మేఘములు వచ్చుడు ప్రారంభమైంది, వర్షం పడటం ప్రారంభమైంది. మురికి నీళ్ల కాలువలన్నీ నిండిపోయినాయి. అగాధ జలములు ఓట్ల పొలినవి. జలధారలన్నీ నీళ్లతో నిండిపోయినవి. చివరిగా ప్రజలు ఇళ్లలోనికి వెళ్లారు, పైకెక్కారు. ఆ పాత ఓడ తిన్నగా అక్కడే అలాగనే కూర్చొని ఉన్నది. ఆ ఓడ చుట్టూ నీళ్లు తగినంతగా విస్తరించిన తర్వాత అది పైకి ఇంకా పైకి లేచుట ఆరంభమైంది. ప్రజలు తలుపులు కొట్టి కేకలు వేశారు, కాని అది ఏ మంచి చేయలేదు. నోవహు తలుపును తెరవలేకపోయాడు. దేవుడు దాన్ని మూసివేశాడు. దేవుడు మాత్రమే దాన్ని తెరవగలడు. అలాగుననేది మన ఓడ అయిన యేసుక్రీస్తును అదయ్యున్నది. దేవుడు మన కొరకు కల్వరిలో ద్వారమును తెరిచి ఉన్నాడు. ఆయన దాన్ని తెరిచినంత నిశ్చయంగా దాన్ని మూసివేస్తాడు. అది తేలియాడుచు ముందుకు ఇంకా ముందుకు వెళుతూ బహుశా భూమికి పైగా ఉన్నది 1 మైలు లోతుగా. ఈ భూమి దాని క్రమమైన కక్ష నుండి మార్గము నుండి పిల్లి మొగ్గలు వేయుచుండగా అది భూమికి 1 మైలు పైగా ఉన్నది. అది చుట్టూ చుట్టూ తిరుగుతూ వెళ్లింది. పెద్ద పెద్ద శిథిలములు, చెట్లు మరియు కొండలన్నిటి పైగా 40 పగళ్లు 40 రాత్రులు అది అలల చేత కొట్టబడుచుండెను. మరియు గాలులు ఆగుట ప్రారంభమైనప్పుడు దేవుని యొక్క కోపాగ్ని నాశనకరమైనది. ఆయన ప్రేమ శుద్ధమైనది, దైవికమైనది. ఆయన కోపాగ్ని ఎంత దైవికమైనదో ఆయన ప్రేమ అంతే దైవికమైనది. ఆయన తప్పక తన తీర్పును ప్రకటించాలి. ఏలయనగా ఆయన ఒక న్యాయాధిపతి అయ్యున్నాడు. ఆయన ధర్మశాస్త్రము నిచ్చువాడు. శిక్ష లేని చట్టము అది చట్టము కాదు. కాబట్టి చట్టమునకు తప్పక అక్కడ శిక్ష ఉండాలి. నీవు దేవుని యొక్క చట్టములను అతిక్రమించినప్పుడు అప్పుడే నీవు జరిమానాను చెల్లించేది. ఇప్పుడు మనం గమనిస్తాము, నోవహు పైన తేలి ఆడిన తరువాత సందేహం లేదు, సముద్రము గర్జన నుండి నృత్యమాడటం నుండి జబ్బుగా మారింది. మరియు దేవుని యొక్క ఉగ్రత నలగగొట్టుచు చితకగొట్టుచు ఉన్నది. ఆక్రందనలు అప్పుడు అది నిమ్మడమైనది, ఏమీ జరగలేదు. రోజులు గడిచినవి, ఏమీ జరగలేదు. బహుశా లోపల జంతువులకు ఆహారపు సరఫరా తగ్గిపోతున్నది, ఏమీ జరగలేదు. కాబట్టి ఆశ్చర్యముగా అతడు బయటకు చూడాలనుకున్నాడు. ఓడ ఎంతగా నిర్మించబడినదనగా, నీవు ఒక్కసారి లోపలికి రాగానే దానికి ఒకే ఒక కిటికీ ఉన్నది, మరియు అది తిన్నగా పైన ఉన్నది. నీవు ప్రక్కగా చూడలేవు, తిన్నగా పైకి తప్ప. నీవు ఏ వైపు చూడలేవు. మరియు ఓడ అయిన యేసుక్రీస్తు ఆ విధానంలోనే ఉన్నాడు. నీవు ఓడలో ఉండగా నీవు నీ ప్రక్క వ్యక్తి వైపు చూడలేవు, క్రీస్తు వైపు తప్ప దేని వైపు చూడలేవు. ఏలయనగా అక్కడ ఒకే ఒక తలుపు ఉన్నది, మరియు నేను ఈ ఉదయమును మాట్లాడినట్లుగా ఆయనే ఆ ద్వారమయ్యున్నాడు. నీవు పైకే చూస్తూ ఉండాలి. ఏలయనగా నాగటి మీద చేయివేసి మరలా వెనుక చూసేవాడు దున్నుటకు యోగ్యుడు కాదు. ఇప్పుడు అతడు ఈ ఓడలో ఉండగా అతడు వెలుగును చూడగలడు, బహుశా సూర్యుని వెలుగు. కాని అతడు ఎక్కడ ఉండి ఉన్నాడో అని ఆశ్చర్యపడ్డాడు. ఓడ ఇంకనూ తేలి ఆడుచున్నది. దాని ప్రక్కన అలల చేత కొట్టబొట్టు అతడు విన్నాడు. అయితే చాలా దినములయ్యినవి, నిశ్చయముగా సమయానికి నీళ్లు తగ్గిపోతాయని అతడు ఎరిగిండెను. కాబట్టి అతడు వెళ్లి ఒక అపనమ్మకమైన పక్షిని, మోసకరమైన పక్షిని పరీక్షించి అతడు దాన్ని బయటకు వదిలాడు. వాడు ఒక కాకి, అది ఎన్నడూ తిరిగి రాలేదు. ఎలయనగా అది దేవుని యొక్క ఓడకు బయట సంతోషమును కనుగొంది. వాడు చచ్చిన ఒక ప్యూనుగు మీద నుండి మరొక దాని మీదకు ఎగురుచున్నాడు. నీళ్ల మీద తేలి ఆడుచున్న ప్యూనుగులను వాడు తింటున్నాడు, మరియు వాడు పరిపూర్ణంగా తృప్తి చెందాడు. కాబట్టి ఎన్నో దినముల తర్వాత అతడు తిరిగి ప్రయత్నింపగా, ఎలయనగా అతడు దేవుని యొక్క ఉగ్రతలో అడుగు పెట్టుట అతనికి ఇష్టం లేదు అని అతడు ఎరిగియున్నాడు. కాబట్టి అతడు ఒక పావురమును విడిచిపెట్టాడు. ఈ పావురము ఒక భిన్నమైన స్వభావమును కలిగి ఉన్నది. అది ఒక రాబందు కాదు, లేక అది మురికి వాటిని తినే జంతువు కాదు. అది శుభ్రమైన శుద్ధమైన వాటిని మాత్రమే తింటుంది. అది తన పాదములు మోపుటకైన స్థలము దొరక్క తిరిగి ఓడలోనికి వెళ్లిపోవటకే ఎంతో సంతోషించింది. నోహ్ అన్నాడు, సరే జలపడం ఇంకా ఉన్నది. తర్వాత అతడు మరికొన్ని దినములు ఆగి మరలా దాన్ని బయటికి పంపాడు. అతని ప్రార్థన ఏమనగా, ఓ దేవా, నీ యొక్క ఉగ్రత సమాధానపరచబడిందా? ప్రభువా, నీ ఉగ్రత సమాప్తమైనదా? అది అంతయు ముగించబడిందా? అతడు అన్నాడు, ఇప్పుడు నేను ఆమెను బయటికి పంపితే ఈసారి జల ప్రవాహములు తగ్గిపోతే అది బయటనే నిలిచి ఉంటుంది. అయితే అతడు ప్రార్థన ద్వారా దాన్ని బయటికి పంపాడు. మరియు అప్పుడు అది బయటికి వెళ్ళినప్పుడు అది బయట ఉండగా దేవుని చేత నడిపించబడింది. అది చెట్టు నుండి ఒక ఒలీవ ఆకును తృంచి తిరిగి వచ్చి తలుపును పొడుచుండెను. దేవుడు పావురమును ఒక సూచన కొరకు వాడుకున్నాడు. అది తిరిగి వచ్చి జలప్రళయం ముగించబడింది అని చెప్పుచున్నది. తర్వాత దేవుడు తలుపు తెరిచాడు, వారు బయటికి వెళ్లారు. అది ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం. ఇంకా మత్తయి 3:16 వాడబడింది, మరలా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద ఉన్నప్పుడు. అక్కడ ఏ మార్గమునూ లేదు. బహు చీకటి రాత్రి, అర్ధరాత్రి, సంఘములు ఏ విధమైన తడబాటులో ఉన్నవనగా దాని నుండి బయటకు వచ్చే మార్గమే లేదు. అక్కడ అబద్ధపు బోధకులున్నారు, అన్ని రకములైనవి పైకి వచ్చున్నవి, అన్ని రకములైన వృత్తులు పైకి వచ్చున్నవి. అయితే దేవుడు మరలా ఒక పావురాన్ని వాడుకున్నాడు. అది ఆయన్ను సంతోషపరిచింది. ఆయన కుమారుడైన యేసు ఆయన్ని ఎంతగానో సంతోషపరిచాడు. ఆయనను గుర్తింపు చేసుకున్నాడు. ఇప్పుడు వారి బిడ్డ పశువుల పాకలోని ఒక గడ్డి తొట్టులో పుట్టి ఉన్నాడని వారు నమ్మలేకపోయారు. ఆయనకి తల్లి మరియు తండ్రిగా ఉండవలసిన వారు వారికి వివాహమైంది. అలాంటి దేన్నైనా దేవుడు వాడుకుంటాడని వారు ఊహించలేకపోయారు. కాబట్టి ఆయన లోకమునకు గుర్తింపబడవలసినది. మరియు ఆ దినమున నది దగ్గర ఆయన దేవుని యొక్క మహోన్నతమైన కళాఖండమని తను తాను రుజువు చేసుకుంటూ అక్కడికి నడిచి వచ్చాడు. దాన్ని గూర్చి నేను ఈ ఉదయం మాట్లాడాను. ఆయన నీళ్లలోనికి నడిచి వెళ్ళుటకు విధేయత చూపినప్పుడు, ఇప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ ఒక గొప్ప పాఠం ఉన్నది. ఆ సమయంలో భూమి మీద ఉన్న వారిలో యోహాను అతి గొప్పవాడు. యేసు అన్నాడు, స్త్రీలు కన్ను వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు ఆ సమయం వరకు. అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. నీవు నమ్ముతావా దాన్ని? ఇప్పుడు గుర్తుంచుకో, దేవుని యొక్క వాక్యము దేశంలో ఎవరి యొద్దకైనా వస్తే అది ఒక ప్రవక్తగా ఉన్నాడు. అది ఎల్లప్పుడూ దేవుని విధానమయ్యున్నది. యేసు శరీరంలో ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడని మీరు నమ్ముతారా? కాబట్టి ఆయన ఒకే మార్గము ద్వారా పరిచయం చేయబట్టుకు రాగలడు. యాజకుల ద్వారా కాదు. కైపా, నీవు నన్ను పరిచయం చేస్తావా అని ఆయన అక్కడికి వెళ్లలేదు. ఆయన అలా చేస్తే మొన్నటి దినమున మనం పాఠంలో దావీదు చేసిన పొరపాటునే చేసేవాడు. చూడండి, మీరు నన్ను పరిచయం చేస్తారా అని ఆయన సంగమనద్దుకు వెళ్లినట్లయితే, ఆయన జన్మించినప్పుడు సైతము గమనించండి, ఆయన జన్మించినప్పుడు ఆయన సంగం యొక్క నీడలో జన్మించాడు. మరియు వారు గంటలు మ్రోగించి సమస్తము చేసి ఉంటారు. కాని చూడండి, ఆయన్ని గుర్తించింది గొర్రెల కాపర్లు మరియు జ్ఞానులు. ఇప్పుడు ఆయన ఇక్కడున్నాడు, సేవ కొరకు ముందుకు సిద్ధపడుచున్నాడు. ఆయన వాక్యమై ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రకారము వాక్యము కేవలము తన దోషులైన ప్రవక్తలకు మొదటగా దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన దేవుడు ఏమీ చేయడు. అది ఎల్లప్పుడూ ఆయన యొక్క నమూనా అయి ఉన్నది, అలాగుననే ఉండవలసి ఉన్నది. ముద్దలు విప్పబడినప్పుడు, ఏది సంభవించినప్పుడైనా, భూమి మీద ఏ గొప్ప సంఘటన సంభవించినా దేవుడు తన ప్రవక్తలకు దాన్ని బయలుపరుచుతాడు. యోహాను ప్రవక్త అయి ఉన్నాడు. ఏలయనగా ఆయన వస్తాడని అతడు ప్రవచించుండెను. ఒకరోజు ఆ కొండ ప్రక్క దిగువలో అక్కడ ఒక గుంపు యాజకులు నిలబడి ఉన్నారు. ఒక సంభాషణ వారి మధ్య జరుగుతున్నది. వారన్నారు, నీ భావము నిన్ను నీవు ఒక ప్రవక్తని పిలుచుకుంటూ ఆ బురదలో నిలబడ్డావా? ఒక సంఘములో కాదు, ఏలయనగా వారు అతని సంఘములోకి రానివ్వరు. నీవు ఆ బురదలో నిలబడి ఈ బలి అర్పణ నియమించిన గొప్ప యెహోవా అని చెబుతావా? దేవాలయం నిర్మించిన గొప్ప యెహోవా అగ్నిస్తంభంగా లోనికి వచ్చిన వాడు. కాబట్టి ఒక దినము రాబోచ్చున్నదని, అనుదిన అర్పణ తీసివేయబడుతుందని నీవు నాకు చెబుతావా? అతడు అన్నాడు, ఒక మనిషి వస్తాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆ బయట ఎక్కడో ఉన్నాడు, ఆయనే పాపములను తీసివేసేవాడు. యాజకులు దాన్ని అతనితో చర్చిస్తున్నారు. యోహాను పైకి చూశాడు. ఇప్పుడు అతడెవరు? ఒక ప్రవక్త. ఇక్కడ వాక్యమున్నది, తిన్నగా వాక్యము ప్రవక్త నొద్దకు నీళ్ల యొద్దకు వచ్చున్నది. యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, అక్కడ ఆయన ఉన్నాడు. అది ఆయనే. యేసు ఎన్నడు ఒక్క మాట మాట్లాడలేదు, తిన్నగా నీళ్లలోనికి నడిచి వెళ్లాడు. నేను అక్కడ చూడగలను. ఆ నీళ్లలో నిలబడి ఉండగా ఆ డ్రామాను ఆలోచించండి. ఎన్నడైనా భూమిని తాకిన అతి గొప్పవారు వాక్యమైన దేవుడు మరియు ఆయన ప్రవక్త. గమనించండి, కృపాయుగములో వాక్యము ప్రవక్త యొద్దకు నీళ్లలోనికి వచ్చింది. మీరు దాన్ని పట్టుకుంటారని నేను అనుకున్నాను. నీళ్లలో వాక్యం యొక్క మొదటి ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు వధువు ఎక్కడ ప్రారంభమైనదో మీరు చూడండి. సాయంకాలపు వెలుగు వర్తమానము వాక్యములో, వాక్యము ఆచారములతో కలగలుపు కాని నిజమైన వాక్యము నీళ్ల ద్వారా నీళ్లలోనికి ప్రవక్త యొద్దకు వచ్చి ఉన్నది. గమనించండి, వాక్యము యొక్క నేత్రములు మరియు ప్రవక్త యొక్క నేత్రములు నీళ్లలో కలుచుకొనిచున్నవని మీరు గ్రహిస్తారా? ఓ, అది నాకు ఎంతో మిన్నగా ఉన్నది. అక్కడ ప్రవక్త నిలబడి ఉన్నాడు, అక్కడ వాక్యం నిలబడి ఉన్నది. ఒకరి కన్నుల్లోనికి ఒకరు చూస్తూ ఉన్నారు. ప్రవక్త అన్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు ఎలా నా ఎద్దుకు వస్తావు? వాక్యం చెప్పింది, అది సత్యముగా ఉండవలసి ఉన్నది. ఇక్కడ ఒక చిన్న డ్రామా నన్ను ఇవ్వనివ్వండి. యోహాను, నువ్వు ప్రవక్తవు, నీకు వాక్యం తెలుసు. చూడు, నీవు నన్ను గుర్తించావు. నేను ఎవరినో నీకు తెలుసు. నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసి ఉన్నదని యోహాను చెప్పాడు. యేసు అన్నాడు, అది అలాగనే జరుగు నిమ్ము, అది అక్షరాలా సత్యము. నీవు తప్పక నా ద్వారా బాప్తిసం పొందవలసి ఉన్నది. కానీ గుర్తుంచుకో యోహాను, ఒక ప్రవక్తగా ఇది మనకు తగ్గి ఉన్నది లేక అవసరమైనది. వాక్యముగా మరియు ప్రవక్తగా అది ప్రతి మాటను మనము. ఎలయనగా యోహాను ఇక్కడ ఇప్పుడు ప్రత్యక్షత ఉన్నది. యోహాను, నేను ఎవరినో నీకు తెలుసు, నేను బలి అర్పణనై ఉన్నాను. మరియు వాక్య ప్రకారము అర్పణ బలి అర్పించబట్టుకు హాజరుపరచబట్టుకు ముందు అది కడుగుబడవలసి ఉన్నదని. అది సత్యమేనా? వాక్యము గొర్రెపిల్ల కడుగుబడి మరియు అప్పుడు బలి అర్పణ కొరకు హాజరుపరచబడింది. నేనే ఆ గొర్రెపిల్లనై ఉన్నాను. నేను లోకమునకు బలి అర్పణగా హాజరుపరచబట్టుకు ముందు నేను తప్పక కడగబడాలి. అది అలాగును జరుగుని యోహాను. ఏలయనగా అది మనకు అవసరమైనది వాక్యముగా మరియు ప్రవక్తగా ఏకముగా. మంచిది, అక్కడ తప్పుండరాదు. ఇప్పుడు వీటిలో ప్రతిదీ ఇప్పుడు చూడండి, అది అలాగు నియమించబడి ఉండకపోతే యోహాను మన అందరిలో ఒకడు వలె ఉండేవాడు. కాబట్టి వారన్నారు, అవును ప్రభువా, నువ్వెవరువో నాకు తెలుసు. మంచిది, ఆయన అన్నాడు, ఒక నిమిషం ఆగుము, నేను వాక్యమునయ్యున్నాను. మనిషి రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని ప్రతి మాట వలన. హవ్వ ఒక్క మాటను విడిచిపెట్టింది, కాని నీవు తప్పక ప్రతి మాటను తీసుకోవాలి. నేనే ఆ బలి అర్పణను హాజరుపరచబట్టుకు ముందు నేను తప్పక కడుగుబడాలి. కాని యోహాను నీవు ఏమి చెప్పేవాది సత్యము? యోహాను ప్రవక్త అయి ఉన్నందున వాక్యము నెరవేర్చబడవలసి ఉన్నదని ఎరిగిన వాడై అది యుక్తమైన అతడు ఆయనకు బాప్తిస్మిచ్చను. మరియు ఆయన నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు పౌరపు రెక్కల మీద అక్కడ వర్తమానం వచ్చినది, ఈయన నా ప్రియకుమారుడు. ఆయన కృపా విమోచన వర్తమానమును పౌరపు రెక్కల మీద పంపి ఉన్నాడు. పరలోకము కిందికి ఎగురుకుంటూ దిగివచ్చింది. భూమి మీద సమాధానము, మనుషులకు దయ. అప్పుడు బలి అర్పణ సిద్ధమైనది, పెంచబడి పోషించబడి ఆయన సేవ సిద్ధమైనది. ప్రపంచమంతటిని విమోచించే ఒక వాక్యము, అది సమాప్తమైనది. బైబిల్లో పావురము ఒక శాంతి చిహ్నంగా వాడబడింది, ఇంకా దేశముల చేత శాంతి చిహ్నంగా వాడబడి ఉన్నది. మనము దేశములను కలిగి ఉన్నాము. మన దేశము ఒక పక్షిరాజు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది, మరియు ఇతర దేశములు ఇతర పక్షులు. రోము ఒక పక్షిరాజును కలిగి ఉన్నది, జర్మనీ ఒక పక్షిరాజును కలిగి ఉన్నది. వాటిలో అనేకము ఆకాశంలోని గొప్ప పక్షులు, కాని వాటన్నిటిలో పావురము అన్ని దేశములకు శాంతి చిహ్నంగా ఉన్నది. అది ప్రపంచమంతటికి. ఒక రాత్రి సోదరుడు గ్రీన్ చెప్పినట్లుగా సోదరుడు పెరీ గ్రీన్ అన్నాడు, అది ఒక లొంగిపోవు గుర్తు, నీ చేతులను ఎత్తుటయ్యున్నది. ఏ దేశమైనా చేతులెత్తినప్పుడు అది ఒక లొంగిపోవుట. అతడు అన్నాడు, నీవు పాడి చేతులను ఎత్తినప్పుడు నీవు సమస్తమును లోపరుచున్నావు. ప్రతి దేశములో శాంతికి ఒక చిహ్నము పౌరమయ్యున్నది. ఎందుకు అది అలా చేయబడింది? దాని యొక్క సాత్వికమును బట్టి, దాని యొక్క నిర్దోషత్వమును బట్టి, ఆ కారణం బట్టి అది శాంతికి చిహ్నముగా ఉన్నది. పౌరమును గురించి మరొక విశేషమేమనగా, అది ఇంటిని ప్రేమించు పక్షి. అది ఎల్లప్పుడూ ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది. మరొక విషయము, అది దాని భర్తకు నమ్మకంగా ఉంటుంది. పౌరము ఆడదైనా లేక మగదైనా అవి ఎన్నడూ ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టవు. ఆడపావురములు ఆమె భర్తను తగిన ఋతువులో కలుసుకుంటాయి. చూడండి, అది దేవుని సృష్టికి బహుమానమయ్యున్నది. ఆ కారణం బట్టి హవ్వ ఒక ఉపఉత్పత్తి అయ్యున్నది. చూడండి, ఆమె ఇతర ఆడు జాతి వలె తయారు చేయబడినట్లయితే ఆమె కలుసుకునే ఋతువు వచ్చినప్పుడు ఆమె తన భర్తను కలుసుకుని ఉండేది. కాని ఆమె ఏ సమయంలోనైనా చేస్తుంది. చూసారా, అదే మార్గము, అది అదే అయ్యున్నది. మనము దానిలోనికి వెళ్లగోరట్లేదు. ఏలయనగా నేను దాన్ని వివాహము మరియు పరిత్యాగములో కలిగి ఉన్నాను. అయితే ఇంకను ఆమె గౌరవప్రదమైనది మరియు ఆ సద్గుణమును తెచ్చినది. మొన్నటి రాత్రి నేను దాని మీద ఎలా బోధించానో మీకు తెలుసు. మంచిది, గమనించండి, ఆమె ఒక గొప్ప బాధ్యతను కలిగి ఉన్నది. పావురం ఎల్లప్పుడూ తన భర్తకి నమ్మకంగా ఉంటుంది. ఎల్లప్పుడూ భర్తను ఎన్నడూ విడువదు. నేను ఒక క్షణం ఇక్కడ ఆగవచ్చునా దీన్ని చెప్పటానికి? ఒక నిజమైన వధువు, ఒక ఆడు పావురం, ఆమె భర్తకు కూడా నమ్మకంగా ఉంటుంది. అది ఏ బోధను, ఏ సంఘ శాఖ సిద్ధాంతములను, లోక సంబంధమైన దేన్ని లోనికి ఎక్కించదు. అది తన భర్తకు నమ్మకంగా ఉంటుంది. వాక్యమునకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటుంది. ఇంటిలో జీవించి గుణమును బట్టి, ఇంటిని ప్రేమించు దాని యొక్క గుణమును బట్టి, అది విజయవంతమైన వాహక పావురంగా వాడబడియున్నది. కారణమేమనగా, అది గృహమును ప్రేమిస్తుంది. నీవు దాన్ని ఎక్కడ విడిచిపెట్టినా అది ఎల్లప్పుడూ తిరిగి ఇంటికి వెళుతుంది. అది తిరిగి ఇంటికి వెళుతుంది. కొంచెం దాని మీద మనం ఒత్తిడిగా చేద్దాము. క్రైస్తవులైన మీరు నా భావం ఏమిటో గ్రహిస్తారు. అది ఎల్లప్పుడూ దాని యొక్క ఇంటి దారిని కనుగొంటుంది. కాబట్టి ఆ కారణం చేతనే అది వాహక పావురంగా వాడబడి ఉన్నది. అది యుద్ధ కాలంలో వాడబడి ఉన్నది. సాధారణంగా వారు ఇంకనూ వర్తమానమును పోయి వాహకములుగా వాడతారు. కాబట్టి మీరప్పుడు చూడండి, దేవుని చేత మరియు మానవుని చేత అది వర్తమానికునిగా తయారు చేయబడింది. పావురము ఒక వర్తమానికుడై ఉన్నాడు. అక్కడ తిరిగి సమాధానముగా ఉన్నదని నోవుకు చెప్పుటకు అది ఒక వర్తమానికుడై ఉన్నాడు. అది ఆయన కుమారుడై ఉన్నాడని దేవుని చేత రుజువు చేయుటకు వాడబడి ఉన్నది. అర్పణగా భూమి మీద సమాధానం తెచ్చుటకు మానవాడికి దయా, అది ఒక వర్తమానికుడిగా వాడబడినది. తిన్నగా ఇక్కడే నా మనసులో ఒక చిన్న కథను కలిగి ఉన్నాను. నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను. ఇప్పుడు ఇది నిశ్చయమైనదని నేను చెప్పట్లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తగ్గిపోయిన తర్వాత దానిని గురించి నాకు నిశ్చయత లేదు. మీరు దాన్ని చూసుట్లో తప్పిపోతే అప్పుడు అది నా పొరపాటు. ఎన్నో సంవత్సరాల క్రితము నేను ఒక పుస్తకంలో దాన్ని చదివి ఉండాలి, కానీ అది నిశ్చయంగా నిజముగా ఒక నాటకీయమైన సంఘటనగా సంభవించింది. అమెరికా సైనికులు జర్మన్ మెషిన్ తుపాకీ గుండ్ల చేత ముట్టడి వేయబడ్డారు. వారు ఒక విధమైన గోతిలో ఉన్నారు. సైనికులైన మీరు, నేను ఊహిస్తాను, వారు స్థలములో ఎలా పర్యవేక్షణ క్రింద ఉన్నారు. వారు ముట్టడి వేయబడ్డారు మరియు వారి యొద్ కొంచెమే మందు గుండు మిగిలి ఉన్నది. జర్మనీ వారు గొప్ప సమూహములుగా ప్రతి చోట కదులుచున్నారు. వారు కొంత సహాయమును కొంత బలమును పొందనట్లయితే వారు త్వరగా చనిపోతారని వారు ఇరిగియుండిరి. జర్మనీ వారు తిన్నగా పర్వతం మీద నుండి కిందికి వస్తున్నారు, తిన్నగా వారి మెడ మీదకు, తిన్నగా వారిలోనికి చొరబడుచున్నారు. వారిలో ఒకరికి ఒక చిన్న అదృష్ట పక్షి, ఒక పావురం ఉన్నట్లు గుర్తొచ్చింది. కాబట్టి ఈ పావురమును అతడు బయటకు వదిలినట్లయితే అది వారు వేచి ఉన్న ముఖ్య స్థలమునకు వర్తమానం మోసుకుని వెళుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి వారు కూర్చుని ఒక చీటీని వ్రాశారు. మేము ఫలానా స్థలములో ఫలానా పరిస్థితిలో ముట్టడి వేయబడ్డాం. మా వద్ద మందుగుండు అయిపోయింది. కొన్ని గంటల్లో మేము లొంగిపోవటము లేక సంహరించబట్టమో జరుగుతుంది. మా వద్ద మందుగుండు అయిపోయింది. కొన్ని గంటల్లో మేము లొంగిపోవటమో లేక సంహరించబట్టమో జరుగుతుంది. వారు ఆ చీటిని దాని కాలుకు కట్టి ఈ చిన్న పావురాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు అది ఇంటిని ప్రేమించే పక్షి. కాబట్టి అది ఏమి చేస్తుంది? అది తన జతి పక్షిని కలుసుకున్నట్టుకు ఇంటికి తిరిగి బయలుదేరింది. ఆమె అతన్ని గూర్చి కలత చెందింది. అది తిరిగి ఇంటికి రావలసి ఉన్నది. అది పైకి వెళ్ళుచుండగా ఏమి సంభవించినదో జర్మనీ వారు చూశారు. కాబట్టి వారు చేసింది ఏమిటంటే దాన్ని కాల్చివేయటకు ప్రారంభించారు. వారిలో ఒకడు 30 కాలిబర్ మరతుపాకీతో కాల్చగా ఆ గుండు దాని కాలును విరగ్గొట్టింది. మరొక గుండు దాని వీపు వెనుకను మార్చివేసింది. దాని రొమ్మంతా నలగొట్టబడింది. దాని రెక్కల్లో ఒకటి చివర పేల్చివేయబడింది మరియు అది ఓ ప్రక్కగా ఒక రెక్క మీద ఎగిరింది. అయితే అది ఎగురుతూనే ఉన్నది. చివరగా అది సాధించింది. అది కుంటిదై గాయపరచబడి విరిగిపోయింది, కాని వర్తమానంతో పాళ్యంలో పడింది. అది ఒక గొప్ప పావురమయ్యున్నది. కాని ఓ సోదరుడా, యెషయా 53వ అధ్యాయము ఒకరిని గూర్చి చెబుతుంది. ఎంతో మంచివాడు ఇంటి నుండి క్రిందికి దిగివచ్చాడు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడ్ను, మన దోషములను బట్టి నలుగొట్టబడ్ను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నుండి ఉన్నాము. రోగము, మూఢనమ్మకము, దయ్యములు ముట్టడి వేసినవి బయటకు వచ్చే మార్గమే లేదు. సంఘము తప్పులోనికి వెళ్ళింది. వారు సంఘశాఖ కార్యములోనికి వెళ్లిపోయారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు పాత్రలను, పెనములను కడుగుట దేవుని యొక్క వాక్యము ఏ ప్రభావము లేనట్లుగా ఉన్నది. కాని ఈ చిన్న పావురం కిందికి వచ్చినది. అక్కడ ఒకే ఒక కార్యం సంభవించగలదు. అక్కడ ఒక విమోచకుడు ఉండవలసి ఉన్నాడు. అయితే గాయపరచబడి, బ్రద్దలై, కొట్టబడి, చెల్చబడి ఉన్నది. కాని ఆయనకి ఇంటికి తిరిగి వచ్చే మార్గం తెలుసు. కాబట్టి కల్వరి శిరువులో వారు ఆయన నలగొట్టిన స్థలము నుండి తోడేళ్ల వలె వారు ఆయన మీద పడి ఆయన చితుగ్గొట్టి చీల్చివేశారు. ఆయన తన దారిని కల్వరి నుండి ఏర్పరచుకుని పరలోకపు ద్వారముల యొద్దకు ఎగిరి వచ్చి అది సమాప్తమైనది, అది సమాప్తమైనది అని చెప్పాడు. వారు స్వతంత్రులయ్యారు. రోగము ఇప్పుడు బాగు కాగలదు. పాపులు రక్షించబడగలరు. బందీలు స్వతంత్రులుగా వెళ్లవచ్చు. ఆయన గాయపరచబడి నలగొట్టబడినప్పటికీ ఆ గొప్ప యుద్ధములో సమస్తం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది. అయినను ఆ కవి బిగ్గరగా కేకవేశాడు. ఆకాశంలో చీకటి పడి బండలు బ్రద్దలు వచ్చిన మధ్యలో నా రక్షకుడు తన తలవాల్చి చనిపోయాడు. కాని తెర తెరవబడగా మార్గము బయలుపరచబడింది పరలోకపు ఆనందమునకు మరియు అంతము లేని దినమునకు. నా జీవితమంతా నరముల ఉద్రిక్తతో బాధపడి ఉన్నాను. ఒక చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి ఏదో నన్ను తాకి ఉన్నది. అది నన్ను భయపెట్టింది. ప్రతి 7 సంవత్సరములకు అది నాకు సంభవించేది. అది మొదటగా నాలో ప్రారంభమైనప్పుడు సోదరుడు జాక్ గుర్తున్నది. 1 సంవత్సరం పాటు పొలము నుండి రాగానే ఏదో నాకు సంభవించేది. ఆ రోజు జనితా హెంప్హిల్ నాకు గుర్తున్నది. ఇప్పుడు ఆమె పేరు జనితా కెల్లీ. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆమె బ్రదర్ కెల్లీని వివాహం చేసుకుంది. అన్నా జీన్, నేను వారి చిత్రములను తదితరములను కలిగి ఉన్నాను. వారు ఎలాంటి వారనగా, ఆ ఇద్దరు బాలికలు, సహోదరి మూర్ ఒక చిన్న సంగీతమును కలిగి ఉన్నారు. వారు పాడిన పాటను నేను ఎన్నడూ మరువలేను. అదే సూర్యాస్తమయమునకు ఆవలు చూస్తూ. జాక్ సోదరుడా, నీ గుర్తున్నదా? ఫ్లారిడా నుండి వస్తూ ఉండగా నేను ఊహిస్తాను ఎలాంటి చక్కని బాలికలు. ఆ ఉదయం నాకు గుర్తున్నది. దేశంలోని ఉత్తరాదిన ఉన్న మిచ్చిగాన్ ఎక్కడో నుండి ఒక చిన్న పెంతుకోస్తు గుంపు వచ్చి ఉన్నారు. ఆ బాలికలు సహోదరుడు హోఫర్ బయట నిలబడి ఉన్నారు. మన రాత్రి నేను అతన్ని చూస్తున్నాను. ఇప్పుడు అతడు ఇక్కడ ఉండకపోవచ్చు. సహోదరుడు ఎడ్ హోఫర్, ఎడ్ సోదరుడు, నీవు ఇక్కడున్నావా? అతడు ఇక్కడున్నాడని నేను అనుకున్నాను. మొన్నటి రాత్రి అతడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవరూ లేరు. మీలో అనేకులు ఆయన నెరుగుదురు. అతడు, నేను, సహోదరుడు హూలీ, మేము వెళ్ళుచున్నాం. ఈ బాలికలు ఆ మూలన నిలబడి దాన్ని పాడుచున్నారు. వారి తల్లలో నుండి తీసి మాతో ఒక్కొక్కరికి పసుపు రంగు గులాబీ పుష్పాన్నిచ్చారు. అక్కడే ఆ వెర్రివాడు స్వస్థపడి ఉన్నాడు. గొప్ప కార్యములు అక్కడ జరిగాయి. దారి గుండా వస్తూ ఉండగా నేను ఉండవలసినంత సంతోషంగా ఉన్నాను. అకస్మాత్తుగా అది నన్ను తాకింది. నేను తిరిగి పొలములో ప్రవేశించక ముందు 1 సంవత్సరం తరువాత అది నన్ను చంపివేసింది. చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి ఒక దర్శనం అనగా ఏమయ్యనుదో నేను ఎల్లప్పుడూ చెప్పాను. నేను చిన్న బాలుడిగా ఎల్లప్పుడూ చెప్పి ఉన్నాను. నేను ఆ మైకంలోనికి వెళ్లిపోయినట్లయితే దాన్ని నేను చూస్తాను, నేను బాగుపడతాను. ఆ సమయంలో నేను ఎల్లప్పుడూ మాయో వారి యొద్దకు వెళ్లి ఇబ్బంది ఏమిటో కనుగొనాలనుకున్నాను. అక్కడ ఉన్న వైద్యులు, నా కడుపు పుల్లగా మారిపోతుంది. ఓమై, నా ఇంటి ప్రక్కనున్న జాక్ సోదరుడు నాకు సహాయం చేశాడు. నేను తిన్నగా ఇంటి చుట్టూ నడిచాను. వేడిగా ఒక నూనె వంటి నీరు నా నోట్లో నుండి ఎగురుచున్నది. నేను వేదుకున్నందుకు నడిచి వెళ్లాను. 2 అంతల హీనంగా ఉన్న ప్రజల కొరకు ప్రార్థించాను. వారు స్వస్థపడ్డారు. ముఖం మీద క్యాన్సర్ తో ఉన్న మనిషి మీద చేతుల నుంచి ప్రార్థించాను. అక్కడ నిలబడి ఉండగానే క్యాన్సర్ అతను విడిచింది. కాని నేను ఎంతో రోగ్యం నిలబడలేకపోయాను. నేను ఎలా బాధపడ్డానో మీకు తెలియదు. ఒక మానసికమైన బాధ. నా జీవితం అంతా ప్రతి 7 సంవత్సరంలోకి అది వచ్చేది. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను. 7 8లు. కాబట్టి నేను ఎంతో చింతించాను. నేను ఏడ్చాను. నేను ప్రాధేయపడ్డాను. బ్రతిమలాడాను. నేను ఆఖరిగా తలంచినది ఏమనగా, ఒక పరీక్ష కొరకు మాయో వారి యొద్దకు వెళ్ళుటకు నాకు చాలినంత డబ్బున్నదని నాకు గుర్తున్నది. వారు అన్నారు, నా బాధ ఏమిటో వారు కనుగొంటామన్నారు. నేను, నా భార్య, ఆ వెనుక ఉన్న బెక్కి, సారా చాలా చిన్నపిల్ల. నేను అప్పుడే నా స్వస్థ పరిచర్యలో ప్రవేశించాను. మేము మాయో వారి యొద్దకు వెళ్లాము. నేను వైద్యశాల గుండా వెళ్లాను. ఆ రాత్రికి ముందు నేను కనుగొన్నాను. తరువాత రోజు ఉదయం వారు నాకు చివరి పరీక్ష చేస్తారు. నేను నిద్ర నుండి మేల్కొని నా పడక మీద నుండి చూస్తున్నాను. నేను బయటకు చూడగా నా ముందు ఒక చిన్న కుర్రవాడున్నాడు. దరిదాపు 7 సంవత్సరాలుంటాయి. దాన్ని చూడగా అది నేనే. ఆ కుర్రవాడు ఆ నరకబండ చిన్న చెట్టు ముద్దు మీద నిలబడి ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉడతలను వేటాడు. ఏ వేటగాడికైనా తెలుసు, నీ ఒక కర్రను తీసుకుని పైకి కిందికి ఆ చెట్టులో రుద్దినట్లయితే, దాని త్వరలో అది ఉన్నట్లయితే, ఆ ఉడుతను భయపెట్టి దాన్ని అది లోపటి నుండి బయటికి పరిగెత్తిస్తుంది. ఆ ఉడుతను అక్కడ నేను చూస్తూ నేను ఇలా అనుకున్నాను, అది ఎలాంటి విధమైన ఉడత? నేను దాన్ని రుద్దాను. నేను అది చేసినప్పుడు నేను పైకి చూశాను. అది నేనే. అది 38 సంవత్సరముల క్రితము ఆ చిన్నపిల్లవాడు వెళ్లిపోయాడు. నేను ఆ కొమ్మను రుద్దగా ఒక చిన్న ఉడత బయటకు వచ్చింది. అంత పొడవుంది. నల్లగా, ఎంతో నల్లగా ఉన్నది. నేను చూడగా చిన్న అలల వలె దాని నుండి పైకి ఎగురుచున్నవి. చిన్న పూసల వలె దాని కన్నులున్నవి. నేను ఎన్నడైనా చూడని దాని యొక్క క్రూరమైన దృశ్యము. అది ఒక ఉడత కంటే ఎక్కువగా నన్ను ఒక మోసగించు చిన్న జంతువుగా ఉన్నది. అది తిన్నగా నా వైపు చూసింది. మరియు నేను మాట్లాడుటకు నా నోరు తెరిచాను. సరే, నేను నోరు తెరిచినప్పుడు నీవు రెప్పవేయక మునిపే వాడు తిన్నగా నా నోట్లోనికి ఎగిరి దూకాడు. నా కడుపులోనికి వెళ్లి నన్ను ముక్కలుగా చీల్చివేయటం ప్రారంభించాడు. నేను దర్శనంలో నుండి బయటకు వచ్చాను. నా చేతులను పైకెత్తి ఏడుస్తూ చూస్తున్నాను. ఓ దేవా, నన్ను కరికరించుము, అది నన్ను చంపివేయచ్చున్నది. నేను గదిలో కింద ఒక స్వరం విన్నాను, గుర్తుంచుకో, అది 6 అంగుళములు మాత్రమే ఉన్నదని చెప్పింది. ఎంతమంది ఆ కథను విన్నారు? దాన్ని ఎన్నో సార్లు ఆలయం చుట్టూ ఉన్న మీకు చెప్పాను. సరే, అది అలాగే ముందుకు ఇంకా ముందుకు వెళ్లింది. నేను అలాగే బాధపడుతూ ఉన్నాను. తరువాత రోజు మాయో బ్రదర్స్ నన్ను పరీక్షించారు. నీ తండ్రి ఐరిష్ వాడు, అతడు త్రాగేవాడన్నారు. నీ తల్లి సగం ఇండియన్, అది నిన్ను దరిదాపుగా ఒక అర్ధజాతిగా చేస్తుంది. కాబట్టి నీవు అందుకే ఒక నరముల ధ్వంసములో ఉన్నావు. నీవు దాని నుండి ఎన్నడూ బయటపడలేవు అన్నారు. లేని ఎడ్ల నీవు ఆరోగ్యంగానే ఉండేవాడు. అయితే అది ఏదో ఆత్మలో ఉన్నది, మనిషి దాన్ని నియంత్రణ చేయలేడన్నాడు. ఒక మనిషి చనిపోయినప్పుడు అతడు శవ పరీక్షను చేయలేడు. ఏలైనగా అతని ఆత్మ వెళ్లిపోయింది. అతడు అన్నాడు, నీవు దాన్ని ఎన్నడూ జయించలేవు, నీవు దాన్ని ఎన్నడూ జయించలేవు అన్నాడు. బుద్ధుడైన నా వైద్యుడు ఎలా అన్నాడు, నా తండ్రి దాన్ని కలిగి ఉన్నాడు. అతడు 85-90 ఏడు చనిపోయాడు. 1 లేక 2 నెలలు అతడు చనిపోవటం ముందు నేను అతను పరీక్షించాను. అతడు తన జీవితం అంతా దాన్ని కలిగి ఉన్నాడు. ఆ కమ్ములు అతనికి వచ్చేవి అన్నాడు. కొందరు ప్రజలు అన్నారు, వారు దాన్ని పొందినప్పుడు వారు ఎంతో కోపంగా ఉంటారని వారు అన్నారు. అలాంటిది నిన్ను చంపివేస్తుంది. దానిలో మరొక రకమున్నది, అది ఋతుస్రావములో ఉన్న స్త్రీ వలె ఉంటుంది. వారు ఏడుస్తారు. అలాంటి దాన్నే నీవు పొందినప్పుడు నీవు చింతిస్తూ భావిస్తావు. పాతకాలపు వారు దాన్ని హృదయ వేదనలు కలిగి ఉన్నవారు అని పిలుస్తారు. అది వారిని విడిచిపెట్టదు. అతడు అన్నాడు, అది నిన్ను తాకినప్పుడు నీ కడుపు పుల్లగా మారుతుంది, నీవు తలకిందులవుతావు. నేనన్నాను, కాని అయ్యా, నేను ఏమి చేయను, నేను సంతోషంగా ఉన్నాను అన్నాను. అతడు అన్నాడు, అది నిజమే, అది మనిషి లాక్కునే సంచిలోనిదై ఉన్నది. నీవు ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉంటావు. ఓ, ఎలాంటి నిరుత్సాహంతో కూడిన విషయము! కాని ఆ మాటలను ఆలోచిస్తే గుర్తుంచుకోండి, అది 6 అంగుళములు మాత్రమే ఉన్నది. అది నాతో వేలాడుచున్నది. ఆ వెనుక ఉన్న నా ప్రియమైన భార్య దాన్ని చెప్పగలదు. ప్రతి సంవత్సరం నేను దాని గురించి ఆలోచించేవాడను. తర్వాత చివరిసారి విదేశములకు వెళ్ళుచుండగా దానికి ముందు నేను ఇంటి యొద్ద ఉన్నాను. నేను ఉడుతలను వేటాడు ప్రయాణంలో ఉన్నాను. నేను కారులో నుండి బ్యాంక్స్ గుడితో పాటు ఎగిరి కిందకు దొరికాను. నేను కొండపైకి పరుగులు తీయడం ప్రారంభించాను. నా గుండె నా నుండి బయట ఎగిరిపోతున్నట్లుగా ఉన్నది. నేను డాక్టర్ శామ్ అడైర్ను, అది ఎందుకు అలా చేసింది? అతడు అన్నాడు, వచ్చేసారి నీవు అది వచ్చినప్పుడు కార్డియోగ్రామ్ థీమ్ అన్నాడు. నేనన్నాను, మంచిది. కాబట్టి అది మరలా తర్వాత సంవత్సరం సంభవించింది. నేను వెళ్లి కార్డియోగ్రామ్ తీయించుకున్నాను. అతడు అన్నాడు, నీ గుండెలో ఏ ఇబ్బంది లేదు, నీవు నర్మల బలహీనత గలవాడవు అన్నాడు. అప్పుడు ముందుకు వచ్చి ప్రారంభించాను. సరే, మరొక వైద్యుడు నాతో అన్నాడు, నాకొక మంచి స్నేహితుడు. అతడు అన్నాడు, అది నీ గుండె కురవాడా, నీవు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ సంవత్సరం నేను సోదరుడు ఫ్రెడ్తో కలిసి పొట్టేలు వేటకు వెళ్లాను. ఆ సంవత్సరమే నేను సోదరుడు మూరును పిలిచి నాకు బదులుగా మరొకరిని నా స్థానంలో బోధించుటకు పిలవమన్నాను. నేను 16 సంవత్సరములు గల వయసు గలవాని వలె మైళ్లకు మైళ్లు పరిగెత్తుచు పర్వతముల మీదకెక్కాను. అది నన్ను రవ్వంతా ఇబ్బంది పెట్టలేదు. చూడండి, నేను తిరిగి వచ్చి శ్యాముకు చెప్పాను. అతడు అన్నాడు, సరే, అక్కడ ఏదో పొరపాటున్నది, నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుడు పాతకాలపు వైద్యుడు చతస్కోప్ పట్టుకుని నిలబడి ఉండుటను నేను దర్శనంలో చూశాను. ఒక దినమున అతడు నా ముందు నిలబడి ఇలా అన్నాడు, అది నీ గుండె అని వారిని చెప్పనీయవద్దు, అది నీ కడుపు జబ్బయి ఉన్నది. కాబట్టి నేననుకున్నాను, నేను ఆ మాటను సరిగ్గా తీసుకుంటాను. ఏలైనగా అది ఒక దర్శనమయ్యున్నది. ముందుకు వెళ్లాను. ఆఫ్రికా దేశం వెళ్ళటం ప్రారంభమైంది. కొన్ని సూది మందులు తీసుకున్నాను. నేను ఆఫ్రికా వెళ్ళటకు ముందు కొన్ని సూది మందులు తీసుకోవాలి, అది చట్టమయ్యున్నది. కాబట్టి నేను ఈ సూది మందులు తీసుకుని చుండగా అతడు అన్నాడు, ఎందుకో నీతో ఒక్క ఇబ్బంది కూడా లేదన్నాడు. నీ హెమోగ్లోబిన్, నీ రక్తము 96 ఉన్నది, అది 96. నీకు 16 సంవత్సరముల వయసు ఉన్నట్లయితే అది దానికంటే ఇంకా ఏమీ మంచిగా ఉండదు అన్నాడు. 100 సంవత్సరములు కొట్టుకుంటుగా సరిపోతుంది. నీ ఊపిరితిత్తులు సమస్తము, చక్కెర లేదు, ఏమీ లేదు, నీవంతా బాగున్నావన్నాడు. నేనన్నాను, నీకు వందనములు. కాబట్టి నేను నా భౌతిక పరీక్షలు చేయించుకుని నా ఆరోగ్య సర్టిఫికేట్ను బోర్డు వారి ఎదుగు తీసుకుని వెళ్లాలి. కాబట్టి అతడు అన్నాడు, దాని గురించి నీకేమైనా తెలియనా? నేనన్నాను, నా కడుపులో ఇప్పుడు ఎడతెక్కకుండా బాధగా ఉంటుంది, ఇంకా ఏమీ లేదు. అతడు అన్నాడు, సరే, నేను నీకు చెబుతాను. నేనన్నాను, ఓ, నేను పరీక్షించబడ్డాను. నేను మాయో సోదరుల ఎద్దకు ప్రతి చోటుకు వెళ్లాను. అతడు అన్నాడు, కాని ఒక్క నిమిషం, కొన్నిసార్లు పేగుపోతలు ఎంత చిన్నగా ఉంటాయంటే కడుపులో ప్రియులను పరీక్షించే పరీక్ష ద్వారా మాత్రమే అది చూపబడుతుంది. కొన్నిసార్లు అది చూపుటకు ఎంతో పెద్దగా ఉంటుంది. కారణము, ఎక్స్రే కేవలము ఒక నీడ అయ్యున్నది మరియు ఒక చిన్న పేగుపోత. నీవు దాన్ని చూడలేవు. అది తగినంతగా అతుక్కొని ఉండదు. ఎన్నో చిన్న పేగుపోతలు దాన్ని చేస్తాయి. అతడు అన్నాడు, అక్కడ ఒక వృద్ధ వైద్యుని నేను ఎరుగుదును. వారు ఒక సాధనాన్ని కనుగొన్నారు. వారు దాన్ని ఇప్పుడు కలిగి ఉన్నారు. వారు కొంచెం మత్తు ఇచ్చి నిన్ను నిద్రపోనట్టు చేస్తారు. ఆ ట్యూబ్ను పెట్టి నిజానికి వారు నీ కడుపులోని చూసి నీ ఇబ్బంది ఏమిటో చూస్తారు అన్నాడు. అతడు నీవంటి వాడే. అతడును ఒక క్రైస్తవుడు. నీవు అతని ఎదుకు వెళ్లి ఎందుకు చూడకూడదు? నేను అతని పేరును తీసుకున్నాను, డాక్టర్ వ్యాన్ రేవెన్స్వర్త్. కాబట్టి నేను తిరిగి వచ్చినప్పుడు నేను ఆ వృద్ధ వైద్యును చూస్తూ వెళ్లాను. ఓ, అతడు ఒక చక్కని వృద్ధుడు. అతడు డచ్ ఈస్ట్ ఇండీస్ నుండి, ఒక పెద్ద మిషనరీల వరుస నుండి వచ్చినవాడు. అతడు నన్ను గూర్చి విన్నాడు, నా పుస్తకాన్ని చదివి ఉన్నాడు. ఓ, అతడు నా చేత్తో కరచాలనం చేసి, వెనహేమ్ సోదరుడా, ఆ పని నీవు చేయుటకు నేను సంతోషిస్తానన్నాడు. నీవు ఏమి చేయాలో నీ చెబుతానన్నాడు. వచ్చేవారం నీవు హాస్పిటల్ దగ్గరకు వెళ్లి నీవు వెళ్లకు మునుపు నన్ను పిలువుము. నేను నీకు చిన్న మొత్తం అందిస్తాను. అది ఇచ్చినప్పుడు అది నీకు 5 నిమిషములు నీకు నిద్రపట్టినట్టు చేస్తుంది. నా చిన్న కుమార్తె పన్ను లాగించుకున్నట్టుకు సోదరుడు నార్మన్ కుమార్తెకు 5 నిమిషములు నిద్ర వచ్చింది. అది నన్ను బాధించదనుకున్నాను. కాబట్టి నేను అప్పుడు తృప్తి చెందిన వాడినై దానివైపు చూశాను. తరువాత మరుసటి రోజు ఉదయం నేను పడక మీద నుండి లేచి చుట్టూ చూశాను. 2 పరుపుల మంచం పైకి చూడగా నా భార్య అక్కడ ఉన్నది. ఆమె ఇంకనూ మేల్కొనలేదు. నేను కిటికీ గుండా నేను నివసించు ఆ గొప్ప కెటాలినా పర్వతంలో వైపు చూశాను. నేను పైకి చూసినప్పుడు అక్కడే ప్రభువు దూత నా చేతిలో ఖడ్గమును ఉంచాడు. అక్కడే 7 దూతలు ప్రత్యక్షమవుట మీరు చిత్రంలో చూశారు. అక్కడ గొప్ప కార్యములు సంభవించాయి. నేను చూస్తూ ఉండగా మరలా నేను ఆ చెట్టు పక్కన నిలబడి ఉన్నాను. అక్కడే ఆ ఉడత ఉన్నది. పైకి చూశాను. నేను అనుకున్నాను, అదే ఉడతల బోను. వాడు ఇంకనూ అక్కడ ఉన్నాడా అని దర్శనంలో తలంచాను. ఆ ఉడత బయటకు వచ్చుటకు చెట్టు ప్రక్కన రుద్ది ఉన్నాను. నా కనురెప్ప వాల్చకు ముందే నేను ఎన్నడైనా చూడని వింతగా కనపడబుడత నా పరిచర్యను తెలుసుకున్నట్టుకు ఇప్పుడు ఈ గుర్తులను, ఈ కార్యములను నీవు తెలుసుకునవలసి ఉన్నది. వాడు నా వైపు దూకాడు, కాని నన్ను తప్పిపోయాడు. వాడు నా నోటిని తప్పిపోయి మరియు నా గుండెను గుద్ది కింద పడిపోయాడు. వాడు దాన్ని చేయగానే ఏదో చెప్పుట నేను విన్నాను, కెటాలినా పర్వతములకు వెళ్ళుము. కాబట్టి నేను ప్రక్కకు తిరిగాను. మిడా, నువ్వు మెడుకుగా ఉన్నావా అని నేను ఆమెను మేల్కొల్పాను. ఆమె అన్నది, విషయం ఏంటి, ఈ ఉదయం 5 గంటలకే నేను బయటకు చూశాను, మరలా ఆ ఉడతను చూశాను. తీయని దానా? ఏ ఉడత? నేనన్నాను, అది మాయో యొద్ద నేను చూసి ఉన్నది. నేనన్నాను, అదేమిటో నీకు తెలుసా? వాడు నా నోటిని తప్పిపోయి నా రూము మీద నుండి బయటికి వెళ్లిపోయాడు. వాడు నన్ను ఎన్నడూ గుద్దలేదు. నేనన్నాను, దేవునికి మహిమ. నేను చూశాను, ఓ చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి అది సంభవించాలని నేను ఎదురు చూశాను. అది ఎన్నైనా సంభవించటం నేను చూడగలిగినట్లయితే ఒక దర్శనం ఏమైనదో, కనీసం నేను ఎరుగక మునుపు అది ఎన్నడైనా సంభవించటం నేను చూడగలిగినట్లయితే నేను బాగుపడతానని అప్పుడు నేనన్నాను. అది ఏమి చెప్పినను అదే నేనయ్యున్నాను. 40 సంవత్సరములు నేను దాని కొరకు ఎదురు చూశాను. అది అక్కడ సంభవించి ఉన్నది. నేను మాయానద్దం ఉండటం ముందే నేను దర్శనం చూశాను. అదే సమయంలో వారు నాకు వర్తమానం ఇచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను. నా వృద్ధ తల్లి ఇప్పుడు మహిమలో ఉన్నది. చాలా వృద్ధురాలు. ఆమె తన జీవితంలో 3 లేక 4 కళ్ళను కన్నది. అవి ఎల్లప్పుడూ సత్యమై ఉన్నవి. ఆమె దాన్ని నాకు చెబుతూ ఆరంభించేది. నేననేవాడను, అమ్మా అక్కడ ఆపు, ఆ కళ్ళలో మిగిలిన దాన్ని నేను చెబుతాను. చూసారా ఏలయనగా, మీరు ఎల్లప్పుడూ కళను అనువదించున్నప్పుడు అది ఖచ్చితంగా ఏమైనదో మీరు నాకు చెప్పలేరు. అప్పుడు మరలా తిరిగి నేను దాన్ని చూస్తాను. మీరు ఖచ్చితంగా ఏమి కలగన్నారో నేను చూస్తాను. తరువాత అది ఏమయ్యనుదో ఆయన నాకు చెబుతాడు. చూడండి, ఆ కళ ఏమయ్యనుదో మీరు నాకు చెప్పనవసరం లేదు. ఆయనే స్వయంగా ఆ కళను నాకు చూపిస్తాడు. చూడండి, అప్పుడు నేను చూస్తాను. నేనంటాను, సరే మీరు ఇదని అదని నాకు చెప్పనవసరం లేదు. చూడండి, కాబట్టి దేవుడే కళను అనువదిస్తాడు. ఆయన నాకు కళను చూపగలడు. ఆయనే దాన్ని అనువదించగలడు. అలాంటిది బైబిల్లో అక్కడ లేదు. వారన్నారు, నీవు మాకు చెప్పగలిగితే సంభవించినదే నా ఎదుకు వస్తుంది. అది దానియేలేనా? లేదు, యోసేపు. సరే, అది బైబిల్లో ఎక్కడో ఉన్నది. ఇప్పుడే అది నాకు గుర్తుకు వచ్చింది. వారన్నారు, నీవు మాకు చూపగలిగితే, నీవు మాకు చెప్పగలిగినట్లయితే, ఓ అది నెబుకద్నెజర్ రాజు, అది సత్యము. వారన్నారు, నీవు దాన్ని చెప్పగలిగినట్లయితే, మాంత్రికులు అన్నారు నాకు కలను చెప్పుము. అతడన్నాడు, అది నేను మర్చిపోయాను. అది నిజం, అది నాకు గుర్తున్నది. అప్పుడే దాన్ని గుర్చి తలంచాను. ఇప్పుడు గమనించండి, నేను తిరిగి వచ్చినప్పుడు అమ్మ బిల్లి ఇక్కడికి రా కుమారుడా కూర్చో అన్నది. నేను ఒక వింతాయన కలకన్నాను అని అమ్మ అన్నది. నీవు కడుపు బాధతో సాధారణంగానే నీవు రోగ్గా పరుండి చనిపోవట్లు సిద్ధంగా ఉన్నట్లు నేను కలగన్నాను. ఆమె నాకు ఎన్ని భోజనములు వండి ఉన్నదో. నీవు ఒక కొండ మీద ఇల్లును కట్టుచున్నావు మరియు అన్నది ఆరు తెల్లని పావురములు ఆకాశం నుండి దిగివచ్చి ఎస్ అక్షరము ఆకారములో కూస్తూ అవి నీ గుండెపైన కూర్చున్నాయి. నీవు చూస్తున్నావు, నీ ముందున్న పావురము నీకు ఏదో చెప్పుటకు ప్రయత్నం చేస్తున్నది. అవి నిజముగా గాజు వలె తెల్లగా ఉన్న పావురములు. అవి వాటి చిన్న తలలను నీ బొగ్గ మీద పెట్టి కూ 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 అని ఎగిరిపోతున్నాయి. నేను దాన్ని గ్రహించలేకపోయానన్నది. అవి కూ 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 అంటూ కూస్తూ వెళ్లిపోతున్నాయి. నేనన్నాను, ఓ నేను చూస్తాను, దేవునికి స్తోత్రం. అవి ఎస్ అక్షరంగా ఏర్పడి ఆకాశంలోనికి తిరిగి ఎగిరిపోతూ కూ 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 అని కూస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చునవి. సరే, నేను చూసిన జంతువు ఆరు అంగుళాల పొడవున్నది. అమ్మ చూసిన పావురముల ముళ్ళు ఆరు ఆరు పరిపూర్ణమైంది కాదు. ఒక రోజున నేను ఏడవ దాన్ని చూస్తానని ఎరిగి ఉన్నాను. అది బాధపడుచున్న మనిషి కాబట్టి అది అలాగే అలాగే ముందుకు వెళ్లింది. ఆ ఉదయమున ఈ దర్శనం చూసిన తర్వాత నేను మేల్కొన్నాను. నేను ప్రభువుకు లోబడి నా చిన్న కుమారుడు యోసేఫును స్కూలుకు తీసుకెళ్లాను. ఇప్పుడు టూసాన్ లో అతడు నా మాటలు వింటున్నాడు. నేను అతను స్కూలుకు తీసుకెళ్లాను మరియు నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని మెడకు చెప్పాను. కెటాలినా కొండలపైకి బయలుదేరాను, ఫుట్హిల్స్ లోనికి వెళ్లాను. ప్రభు యొక్క దూత నా చేతిలో ఖడ్గము నుంచి నా స్థలంపైకి వెళ్లాను. చాలా పెందల కడ ఆ పర్వతం పైకెక్కుట ప్రారంభించాను. ఈ వైపున శిఖరములకు వెళ్ళుటకు బదులుగా అక్కడ ఎన్నో పాములు తేళ్లుంటాయి. అరిజోనా ఎలా ఉంటుందో మీకు తెలుసు. నేను కుడివైపు తిరిగాను. ఏదో నాతో చెప్పింది, నీ కుడివైపునకు తిరుగు. నేను శిఖరం ప్రక్కగా వెళ్లాను. నేను చుట్టూ వెళ్లాను. ఆ పెద్ద రాతి బండల చుట్టూ వెళుతున్నాను. అవి ఎన్నో సార్లు ఈ ఆలయం కంటే పెద్దవి. అరుదుగా ఒక్క వ్యక్తి అక్కడికి వెళ్లడు. నేను ఆ పైభాగంపై ఉన్నాను. దరిదాపు 11 గంటల సమయంలో ఒక చిన్న జలపాతంలోనికి వెళుతున్నాను. ఆ చిన్న స్థలం ఇలా మారింది. దానిమీద ఒక దుప్పి నడుచు బాట ఉన్నది. నా చొక్కాయి తీసివేశాను. నా టోపీ నా చేతిలో ఉన్నది. ఏలయనగా నేను చెమటతో తడిసిపోతున్నాను. నేను ఆ చిన్న జలపాతంలోని చూడగా నేను ప్రభు యొక్క సన్నిధిని స్పృశించాను. నేను నా టోపీ తీసి చుట్టూ చూశాను. నేననుకున్నాను, ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడని నాకు తెలుసు. అది ఏమిటి అనుకున్నాను. నేను మరికొన్ని అడుగులు వేశాను. ప్రభువా, నీవు ఇక్కడ ఎక్కడో ఉన్నావు అనుకున్నాను. నేను చూడగా ఆ దారిలో ఆ చిన్న ఉడత పడి ఉన్నది. దేనివైపు అది ఎగురుబోయి దాన్ని తప్పి రక్కిస కంపను గుద్దింది. అల్లాడుచున్న రక్కిస కంప ముళ్ళు దాని తలగుండా పొట్ట గుండెగుండా దిగిపోయినవి మరియు ఆ ఉడత చనిపోయింది. ఆ వికృతమైన చిన్న ఉడత అది నా నోటిని తప్పుకుని ఆ రక్కిస కంపను గుద్దింది. మరియు దేవుని యొక్క స్వరం చెప్పింది, నీ శత్రువు చనిపోయాడు. నేనక్కడ నిలబడి నేను గడగడలాడుచున్నాను. నా అడుగులు వేశాను. సాధారణంగా కాకులు దాన్ని తినివేసి ఉండేవి. దానికి కొన్ని దినముల తర్వాత నేను ఒక పామును చంపాను. అది దారిలో అరగంట ఉన్నది. అక్కడ ఎల్లప్పుడూ పక్షిరాజులు కాకులు దాని గుండా ఎగురుతూ ఉంటాయి. అవి వెంటనే దాన్ని ఎత్తుకుపోతాయి. నేను ఒక పగడగ పామును చంపియున్నాను. అది మనము కలిగి ఉన్న వాటిలోనే అత్యంత ప్రమాదకరమైనది. అది నా ప్రక్కనే ఉంచబడి ఉన్నది. కొన్ని దినముల తర్వాత నేను దాన్ని చూపించడానికి తిరిగి వచ్చాను. కాకులు దాన్ని ఎత్తుకుని పోయాయి. ఆకాశ పక్షులు దానికి పైగా దాటిపోతూ ఉంటాయి. అయితే అది దర్శనము చూసినప్పటి నుండి 2 రోజులకు ముందు అక్కడే పడి ఉన్నది. అది శనివారమే ఉన్నదని నేను అనుకుంటాను. మరియు నేను అక్కడకు సోమవారం వెళ్లాను. కాబట్టి అది అక్కడే చనిపోయి ఉన్నది. నేను దాన్ని నా కాలితో చితగ్గొట్టాను. నేను అక్కడికి నడిచి వెళ్లి మరలా కూర్చున్నాను. అక్కడ కూర్చుని కొంచెం సేపు ఏడ్చాను మరియు ప్రార్థించాను. మైళ్ళ దిగువలో ఉన్న టూసాన్ క్రిందికి చూస్తున్నాను. చుట్టూ తిరిగి వెనుకకు వచ్చాను. అది ఇంకా అక్కడ పడి ఉన్నది. నేను ఆ జలపాతం దగ్గర ప్రవేశించగానే దేవుని యొక్క ఆత్మ తిరిగి నా మీదకు వచ్చి ఉన్నది. దాని చుట్టూ వెళ్లి పర్వతం మీద నుండి కిందికి వెళ్లి నా భార్యతో చెప్పాను, హనీ అది ఎలాగో నాకు తెలియదు కాని నేను దీన్ని జయించబోతున్నాను. డాక్టర్ రేవెన్స్వర్త్ నన్ను పరీక్షించినప్పుడు అతడన్నాడు, నీవు బాగుపడట సంపూర్ణంగా అసాధ్యం. అతడు నాకు 5 నిమిషముల కొరకు మొత్తం అందిచ్చాడు, కాని 10 గంటల సేపు నేను నిద్రపోయాను. కాబట్టి అలాంటివి ఆ స్ప్రింగ్ సైతము నన్ను కింద పడవేస్తుంది. కాబట్టి వారు నాకు మత్తు మందునిచ్చి ఆ ట్యూబ్ నా గొంతులో ఉంచారు. తర్వాత రోజు ఉదయమున నేను వచ్చినప్పుడు అతడు అన్నాడు, రెవరెండ్, ఇది చెప్పుటూ నాకు అసహ్యం. నీ కడుపు గోడలు సైతం ఎంతో కరుగ్గా ఉన్నాయి, అవి ఎండిపోయాయి అన్నాడు. నేను ఎన్నడూ అది చూడలేదు. అతడు గ్యాస్ట్రైటిస్ అనే మాటను వాడాడు. నేను వెళ్లి నిఘంటువులో దాన్ని చూశాను. అది ఇలా చెప్పబడింది, ఎండిపోయినది, నీవు దాన్ని జయించలేవు, నీవు ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉంటావన్నాడు. ప్రభు యొక్క దర్శనము ఉండి ఉండకపోయినట్లయితే నేను నిరుత్సాహము గల బారున్నై ఉండేవాణ్ణి. తరువాత రోజు ఏదో చెప్పింది, పర్వతం మీదకి తిరిగి వెళ్ళు. ఆ రోజు ఒక దారి గుండా వెళ్తూ బదులుగా మరొక దారి గుండా వెళ్తూ నేను నడిపించబడ్డాను. నేనక్కడ నిలబడి చూస్తూ ఉండగా చిన్నగా నా వైపు చూస్తూ ఆ 7వ చిన్న పావురం కూర్చుని ఉన్నది. నా కనులను నేను రుద్దుకున్నాను. నిశ్చయముగా అది ఒక దర్శనమైనది, నిశ్చయముగా అది ఒక దర్శనమన్నాను. నేను చూశాను. నేను అన్నాను, చిన్న పావురమా, నీవెక్కడుండొచ్చావు? అది ఎంతో చక్కగా తెల్లగా ఉన్నది, ఒక పెంపుడు పావురమై ఉండవచ్చు. అది ఏమై ఉన్నప్పటికీ ఆ అరణ్యములో దూరముగా ఉన్నది. నేను యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపిన సర్వశక్తి గల దేవుని యొక్క సేవకుడను నేను. ఆయన వాక్యము నా ముందుంచబడి తెరవబడి ఉన్నది. నేను సత్యమును చెప్పుచున్నాను, అబద్దమాడుటలేదు. అక్కడ పావురము కూర్చుని నా వైపు చూస్తున్నది. నేను చుట్టూ నడిచాను. నేను అనుకున్నాను, నిశ్చయముగా ఇది ఒక దర్శనము. నా తలను త్రిప్పి వెనక్కు చూశాను. అక్కడ అది కూర్చుని ఉన్నది. ఆ చిన్న తెల్లని రెక్కలు, అవి మంచు వలె ఉండవలసినంత తెల్లగా ఉన్నవి. ఆ చిన్న పసుపు రంగు పాదములు, ఆ చిన్న పసుపు ముక్కు అక్కడ కూర్చుని నా వైపు చూస్తుంది. అది తిన్నగా సరిగ్గా పశ్చిమానికి చూస్తున్నది. దాని దగ్గరికి ఇలా నడిచి వెళ్లాను. నేను దేని కొరకు నేను అతన్ని ముట్టలేదు. నేను ఆ మార్గమును పైకి నడిచాను, వెనక్కి చూశాను. అక్కడే అది కూర్చుని నన్ను గమనించుచున్నది. సోదరుడా, ఒక అబ్రహాం యొక్క కుమారుడుగా వైద్యుడు నాకు చెప్పిన దానిని నేను లెక్క చేయను. ఎలాగైనా నేను స్వస్థపడబోచున్నాను. 3వ రోజున నేను తిరిగి వెళ్లాను. నేను పైకి ఎక్కుతున్నాను. ఆ ఇండియన్ చీప్ ఆ చిన్న గోడపై పశ్చిమానికి స్వారీ చేస్తున్న దర్శనమును గురించి మీలో అనేక మందికి తెలుసు. దరిదాపు మధ్యాహ్న వేళ ఏదో నన్ను ఒక పెద్ద బండ వైపు ఆకర్షించింది. ఆ బండకు ఎదురుగా నీ చేతులను వేసి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇది సత్యమని పరలోకమందున్న దేవునికి తెలుసు. నేను ఆ బండపై చేతులుంచి ఆకాశం వైపు చూసి ప్రార్థించడం ప్రారంభించాను. ఆ బండపై నుండి ఒక స్వరం బయటకు వస్తూ మాట్లాడుతూ నేను విన్నాను. నీవు దేనిపై నీ రొమ్మును ఆనించి ఉన్నావు? నేను ఒట్టి భుజములతో మొల వరకు నా వస్త్రము లేదు, వేడిగా ఉన్నది. నేను వెనక్కి చూశాను. ఆ బండలో బుడుపులుగా తెల్లని పక్షిరాజు అని వ్రాయబడి ఉన్నది. ఖచ్చితంగా దర్శనం చెప్పినట్లుగా తరువాత వర్తమానం ముందుకు వస్తుంది. నేను ఎంతో ఉత్తేజభరితుడయ్యాను. ఇంటికి పరుగెత్తాను. కెమెరా తీసుకుని తరువాత రోజు తిరిగి వచ్చాను మరియు దాని యొక్క చిత్రమును తీశాను. అది ఇంకనూ అక్కడ ఉన్నది. తెల్లని పక్షిరాజు అనే బండలో వ్రాయబడింది. పావురము పక్షిరాజును నడుపుచున్నది. ఎలాగైనా అది సంభవించక ముందు నాకు తెలుసు. వైద్యుడు మంచివాడు, సందేహం లేదు. అతడు ఒక చక్కని మంచి మనిషి అనుకుంటాను. కాని అది సమాప్తం కాబోతున్నదని నాకు తెలుసు. అది ముగించబడింది, అది పరిష్కరించబడింది. నేను స్వస్థపడబోతున్నాను. కొన్ని క్షణముల క్రితము ఎర్నీ పాడి ఉన్నట్లుగా నేను ఆలోచిస్తున్నాను. పావురపు రెక్కల మీద దానికి ఎలాంటి రాగము? ఎర్నీ, నా కొరకు ఆరంభమైంది. రెక్కలు హిమమంత తెల్లని పావురం. నాతో పాడండి. దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఎన్ని దానిలో 2 వచనములు పాడాలని నేను గ్రహిస్తాను. నేను మీకు దాన్ని 3 వచనములు చేస్తాను. నోవహు ఎన్నో దినములు ప్రవాహముల మీద పయనించాడు. అతడు నేల కొరకు వెదికాడు. ఎన్నో విధములుగా కొన్ని ఇబ్బందులు అతను కొన్నవి, కాని పైనుండి కాదు. ఏదైనా దేవుడు ఆయనకు సూచనిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. యేసు మన రక్షకుడు ఒక దినమున భూకి వచ్చాడు. ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడు, గడ్డి తొట్టిలో. ఇక్కడ తిరస్కరించబడినప్పటికీ కాని పైనుండి కాదు. ఏలయనగా దేవుడు ఆయనకు సూచనను మనకిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను క్రిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. నేను బాధపడినప్పటికీ ఎన్నో విధములుగా స్వస్థత కొరకు నేను మొరపెట్టాను, కాని విశ్వాసం మరవబడలేదు. పైన ఉన్న తండ్రి ద్వారా ఆయన తన సూచననిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ప్రియమైన తండ్రి, ఈ కార్యములను బట్టి నీకు వందనములు తండ్రి. నీవు నోవుకు ఒక సూచనిచ్చావు, నీవు ప్రపంచమునకు ఒక సూచనిచ్చావు, మరియు నీవు నాకు ఒక సూచనిచ్చావు. మరియు తర్వాత రోజు పక్షిరాజు ఎగురుచుండగా, ఓ దేవా, ఇప్పుడు ఒక వర్తమానం ముందుకు వస్తుంది. దేవా, పావురము నడపవల్లని నీవు ప్రార్థిస్తాను. ప్రభువా, దయచేయము. ఇది వరకు నేను ఎన్నడూ కలిగి ఉండని విశ్వాసమునకు అది నన్ను నడిపింది. దేవా, నాకు తెలుసు అది చక్కగా ఉండబోచున్నది. కాబట్టి తండ్రి, దాన్ని బట్టి నీకు వందనములు. ఈ రాత్రి మరలా నీ వర్తమానమును కిందికి పంపండి. వాక్యపు పావురపు రెక్కల మీద ప్రభువా, ప్రియమైన పరలోక తండ్రి, దాన్ని దయచేయము. ఈ రాత్రి ఈ వేదిక గుండా దాటు ప్రతి వ్యక్తి, మరియు అదిగో దేశమంతటా కుటుంబంలో నీ యొక్క గొప్ప విశ్వాస పౌరము వారి హృదయముల్లో పడి ప్రభువా స్వస్థత కొరకు వారికి విశ్వాసమునిచ్చునుగాక. గుర్తుంచుకోండి దేవా, నీవు పక్షపాతివు కాదు. ఆయన నోవుకు వర్తమానమును పంపాడు, బాప్తిస్మిచ్చి యోహానుకు వర్తమానమును పంపాడు, నాకు దాన్ని పంపాడు, ఇతరులకు దాన్ని పంపగలడు. ప్రభువా, ఇప్పుడే చిన్నగా పౌరము ప్రతి హృదయములోనికి ఎగురునుగాక. దాని చిన్న బంగారు ముక్కుతో ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నానని గుసగుసలు చెప్పునుగాక. దేవా, మా యొక్క అతిక్రమములను తుడిచివేసి మా దోషములను క్షమించుము, మా రోగములను స్వస్థపచ్చుము. అది నీ హస్తముల్లో ఉన్నది తండ్రి. యేసుక్రీస్తు నామములో ఆమెన్. మీ తలలు వంచి ఉండగా మరొక్క నిమిషం పాటు. మీలో ఎంతమంది మీరు చెప్పగోరుచున్నారు? మీరు చెప్పగలిగినట్లయితే, గ్రహం సోదరుడా, నా జీవితమంతయు నేను తప్పయ్యున్నాను, నేను దేవుని సేవించగోరుచున్నాను, కాని ఈ రాత్రి నేను లొంగిపోవటకు సిద్ధంగా ఉన్నాను. ఆ పావురము నా హృదయంలోనికి ఎగురినట్లు దేవునికి ప్రార్థించండి. ఆయన లోనికి వస్తూ ఉండగా ఆయన రెక్కలు రెపరెపలాడుటను నేను స్పృశించుతున్నాను. మీ చేతులను ఎత్తండి. మీరు ఎత్తారా? ఇక్కడ కనబడుచున్న శ్రోతల్లో, మై కట్టడమంతటా, బయట దేశమంతటా ఉన్న శ్రోతల్లోనికి, సోదరుడు హంట్, సోదరుడు కోల్మెన్, బయట సోదరుడు లియో, వారందరూ టూసాన్ దిగు వరకు, బ్రెన్హామ్ టాబెర్నకల్లో, పశ్చిమ కోస్తా తీరమంతటా, ప్రతి చోట మీ చేతులను ఎత్తండి. ఈ రాత్రి ఆ పావురము నా హృదయంలోనికి ఎగరవలనని నేను కోరుచున్నాను. పరిశుద్ధాత్ముడా, హిమమంత తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుని యొక్క తీయని ప్రేమను నాకు తీసుకుని రమ్ము. ఈ రాత్రి నాకు తీసుకొని రమ్ము ప్రభువా, నాకు అవసరమైన విశ్వాసమును నా హృదయంలోనికి విడువుము. యేసుక్రీస్తు నామములో దేవుడు మా పాపములను క్షమించవలనని నేను ప్రార్థిస్తాను. గాయపరచబడిన పౌరుము ఓ దేవా వర్తమానమును వెనుకకు తెచ్చింది. ఓ దేవా అది సమాప్తమైనది, మేము దాన్ని నమ్ముతాము. కేవలము దాన్ని నమ్ము విశ్వాసమును మాకిమ్మని యేసు నామములో మేము ప్రార్థిస్తాము. ఆమెన్. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. ఆ పౌరం ఎక్కడి నుండి వచ్చింది నాకు తెలియదు. అరణ్యములో అది అలా బయట ఉండి ఉండదు. లేదు లేదు లేదు, అది అక్కడ ఉండి ఉండదు. అది ఎందుకు తెల్లగా ఉన్నది? అది నా చొక్కా ఎంత తెల్లగా ఉన్నదని పరలోకపు తండ్రికి తెలియను. అక్కడ అది కూర్చున్నది. అయితే అది హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఓ మీరెంతో దీనత్వమును స్పృశించరా. మనం ఒకరితో ఒకరు కరచాలనం చేసి దాన్ని పాడుదాం. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను క్రిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పౌరపు రెక్కల మీద. మన చేతులను ఆయనకి పైకెత్తి దాన్ని పాడదాం. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. నోవహు ఎన్నో దినములు ప్రవాహముల మీద పయనించాడు. అతడు నేల కొరకు వెదికాడు ఎన్నో విధములుగా. కొన్ని ఇబ్బందులు అతను కొన్నవి, కాని పైనుండి కాదు. దేవుడు ఆయనకు సూచనిచ్చాడు పౌరపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందకి పంపాడు. ఓ పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. యేసు మన రక్షకుడు ఒక దినమును భూకి వచ్చాడు. ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడు, గడ్డి తొట్టిలో. ఇక్కడ తిరస్కరించబడినప్పటికీ, కాని పైనుండి కాదు. దేవుడు ఆయనకు సూచన మనకిచ్చాడు పావురపు రెక్కల మీద. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఎందుచేత నేను ఒక వృద్ధుడను, నా జీవితమంతా బాధపడ్డాను. ఆయన నన్ను ఇప్పుడు ఎందుకు స్వస్థపరిచాడు? ఈ జాడను నేను మరొకసారి సారీ చేస్తానని నేను నమ్ముతాను. నేను ఒక వర్తమానమును తప్పక తేవాలి. ఈ రాత్రి నా తండ్రికి చెబుతున్నాను, మొన్నటి రాత్రి జూనియర్ ఒక కలను చూసి ఉన్నట్లుగా ఇక్కడ ఈ కిటికీల్లో పావురపు రెక్కల మీద కదులుతుంది. ప్రభువా, నీ సేవకుడు పరిచర్య కొరకు హాజరు పరుగుతున్నాడు. ఆమెన్. నేను సిద్ధము. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను నాకు పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద ఆయన శ్రోతలపై లోన కదులుచున్నాడని ఇప్పుడు మనం నమ్ముదాము. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద ప్రభువా మేము కనిపెట్టుచున్నాము. దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఈ దారిలో ఇక్కడ ప్రార్థనా కార్డులను కలిగి ఉన్న మీరు ఈ పైకి రండి. ఇక్కడ నిలబడి ఈ మార్గం గుండా ఈ దారిలో పైకి రండి. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. ఈ వరుసలో ప్రార్థన కార్డులు కలవారు మీ ఎడం వైపుకు వెళ్ళండి. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద వాళ్ళు. ఓ హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందకు పంపాడు. పైనుండి ఒక సూచన పావురపు రెక్కల మీద. అరణ్యములోనికి ఆ పావురం ఎక్కడి వచ్చింది? నేను దీన్ని చెబుతాను. అబ్రహాముకు ఒక సూచన కొరకు ఒక పొట్టేలు అవసరమైనదని దేవుడు చూశాడు. ఆయన యెహోవా యీరే, ప్రభువు తన కొరకు తానే బలి అర్పణ సిద్ధపచ్చును. దాన్ని గురించి ఆలోచించుట, అదే దేవుడు అదే ప్రేరేపణ ద్వారా అదే ప్రజల ద్వారా ఒక పావురాన్ని పంపాడు. ఆయన ఇంకనూ దేవుడయ్యున్నాడు. యెహోవా యీరే తన కొరకు అవసరమైన దేనినైనను సిద్ధపచ్చును. ఇప్పుడు ఈ ప్రార్థనా వరుసగుండా నీవు వచ్చుండగా దేవుడు నీ కొరకు పావురపు రెక్కలను సిద్ధపచ్చుమని నీవు అడగవా? పావురం పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ. నీవు స్వస్థపడబోచున్నావని నీ హృదయంలో నీకు విశ్వాసమిచ్చునుగాక. మీరు చూడండి, వారందరూ వారి యొక్క పాదముల మీద ఉండాలని నేను ప్రయత్నించున్నాను. ఇప్పుడు నేను అడుగుచున్నాను, సోదరుడు బ్రౌన్ తన స్థానమున వద్ద, సోదరుడు జాక్ ఏమంటారు? మంచిది, బాగున్నది. ఇక్కడ ఈ భాగం మొదటిగా ఈ దారి గుండా రండి. ఆ వరుస కట్టిన వారు, ఆ వెనుక వరుసలు తిన్నగా వారు వెనుక ఉండండి. వీళ్లు తిన్నగా ఈ భాగం వెనుకుంటారు. ఇక్కడ ఉన్నవారు తిన్నగా వారు వెనుక రండి. ప్రార్థించబట్టు కొరకు తిన్నగా చుట్టూ తిరిగి రండి. ఇప్పుడు ఇది తొందరగా ముగించబడే వరుస కాదని నా నిశ్చయిత. మనము కొంత సమయమును తీసుకుని మనము చేయగలిగినదంతా నిజముగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు నా వర్తమానమును చిన్నగా కుదించాను, మీరందరూ దాన్ని పట్టుకున్నారు. చూడండి, అట్లు నేను ఈ ప్రార్థనా వరుసను కలిగి ఉండగలను. సోదరుడు జాక్ మూర్, సోదరుడు యంగ్ బ్రౌన్, గౌరవార్థము ఇది ఒక జ్ఞాపకముగా ఉన్నది. మీ భార్యలు మిమ్మల్ని వెళ్లనిచ్చినప్పుడు మీరిక్కడికి వచ్చి ఆరిజోనా అంతటి గుండా కాలిఫోర్నియాలోనికి వెళ్లి ఏకముగా అరణ్యం గుండా రోగుల కొరకు ప్రార్థించారు. మీకు అది తెలుసు. అప్పుడు చనిపోవటం సిద్ధమైన ప్రజలు ఇప్పుడు జీవిస్తున్నారు. ఆ ప్రయాసను బట్టి వారింకా బతుకు ఉన్నారు. అది ఏమి చేసింది? అది దేశంలోని ప్రతి సంఘములో దైవిక స్వస్థతలను మొలకెత్తించింది. ఇప్పుడు ప్రెస్బిటేరియన్ వారు సైతము అది వారి నోటిని నొక్కివేసింది. ఎలాగనగా గొలియాతును వధించుటకు దేవుడు ఎవరినో తీసుకుని అభిషేకించవలసి వచ్చింది, అది జరిగించబట్టుందని చూపుటకు. అప్పుడు మిగిలిన వారందరికీ ధైర్యం వచ్చింది, అది సత్యము. వారు ముందుకు వెళ్లారు. అది మరలా చేయబడవచ్చును. కారణము, ఆయన ఇంకనూ పావురపు రెక్కల మీద ఆయన ప్రేమను పంపుతాడు. క్రైస్తవులారా, మీరు వినాలని నేను కోరతాను. గతించిన 3 సంవత్సరంలో సైతము నేను సంభవించుడు చూసిన సజాతీయతమైన కార్యములు నేను ఇక్కడ నిలబడి ఎత్తి చూపుటకు ప్రయత్నం చేస్తే అది ఈసారి వచ్చే శనివారం రాత్రి మీకు చెబుతాను. దాని గురించి కనీసం నేను ఎక్కువ మాట్లాడను. ఏలయనగా అది దరిదాపు అసంభవంగా వినపడుతుంది, కానీ నేను మీకు సత్యం చెబుతాను. అది అక్షరాల సత్యము. గొప్ప బలిష్ఠుడైన యెహోవా నాయకత్వం కింద మనం జీవించుతున్నాము. ఆయనే పాత నిబంధనలోని ప్రవక్తలతో ఉన్నవాడు, కొత్త నిబంధనలో సంఘముతో ఉన్నవాడు. అన్యుల నుండి ఆయన నామం కొరకు వధువును తీసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉన్నాడు. దాన్ని నమ్ముతారా ప్రజలారా? నీవు ఎన్నడైనా దాన్ని నమ్మి ఉన్నట్లయితే తిన్నగా ఇప్పుడే దాన్ని నమ్ము. దాన్నే మీరు చేయాలని నేను కోరతాను. అయినను ఈ రాత్రి ఏమి సంభవించబోచున్నదో మనకు తెలియదు, ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. మనం కేవలం ఎదురు చూస్తూ ఉన్నాము. దయచేసి ప్రభు అయిన యేసు నామములో ఆయన సేవకుడిగా నేను మిమ్మల్ని అడుగుతాను. సమాజములలో పనిచేస్తున్నప్పుడు నాకు తెలుసు సమస్తం అక్కడ నీకు కలగలిపోయి ఉంటుంది, కానీ ఆయన సేవకుడిగా మీరు నన్ను నమ్మినట్లయితే అక్కడ ఒక్క రవ్వ అనుమానమున్నా లేక పాపము అనగా అవిశ్వాసము సందేహము అలాంటిది నీ హృదయంలో రవంత ఉన్నా ఇప్పుడే దాన్ని తీసివేయమని తండ్రిని అడుగు. చూడు ప్రభువా, మరియు అప్పుడు నీవు నిజమైన విశ్వాసంతో రమ్ము. ఇప్పుడు మొదటగా అది నిన్ను తాకకుండా నా చేతుల్లో ఏమీ లేదు. అప్పుడు అది వచ్చినప్పుడు అది నిన్ను వెలిగిస్తుంది, నీవు స్వస్థపడతావు. అది సత్యం. నీవు స్వస్థపడతావని తెలుసు. చూడు, నీవు దాన్ని నమ్ముతావు. ఇప్పుడు నేను మీలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాను. మరియు ఇప్పుడు నీవు దాన్ని చేసినప్పుడు మీరు కూడా ఒకరి మీద ఒకరు చేతులను ఉంచండి. కాబట్టి నీవు చేతులను ఉంచిన వ్యక్తి కొరకు నీవు ప్రార్థన చేయబోతున్నావు. అప్పుడు నేను మిమ్మల్ని ప్రార్థనా వరుస గుండా తెస్తాను. ప్రార్థనా వరుసలో మీతో ఉన్న ఎవరి మీదనైనా మీ చేతులను ఉంచండి. ప్రియమైన దేవా, ఈ విషయములను చెప్పుటకు మరొక మార్గము లేదని నేను ఎరుగుదును. ప్రభువా, నేను ఏదైతే సత్యమని ఎరిగి ఉన్నానో సరిగ్గా అదే నాకు చెప్పుడు తెలుసు. ఈ రాత్రి నేను సత్యమును చెప్పుచున్నానని నీవే నా సాక్ష్యమయ్యున్నావు. ప్రభువా, నా విశ్వాసము మరియు భవిష్యత్తులో నా సొంత స్వస్థత ఎప్పుడో నాకు తెలియదు, ఎలాగో నాకు తెలియదు. నేను దాన్ని గ్రహించలేను, కానీ నేను దాన్ని నమ్ముతాను. నేను దాన్ని నమ్ముతాను. ప్రభువా, అదేమనగా నేను పైనుండి సూచన పొంది ఉన్నాను. చివరగా 7వ పావురం ఇక్కడకు వచ్చింది. 7వ అంగుళము త్వరలోనే ఆ జంతువు మీద ముగించబడుతుంది, అది సమాప్తమవుతుంది. దేవా, నేను నీ ప్రజలకు సేవ చేయగోరుచున్నాను. కాబట్టి దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, మమ్మలను ఎంతగానో అభిషేకించండి. ఆ విధంగా మేము ఎవరి మీద చేతుల నుంచినప్పటికీ వారు స్వస్థతనుందురుగాక. అది మమ్మలను బట్టి కాదు, కారణము అది నీ ఆజ్ఞలను వెంబడించేయున్నది. నీవన్నావు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. ప్రభువా, నమ్ముటకు నాకు సహాయం చేయము, మరియు వారి హృదయములు విశ్వాసం పడక నేలగా ఉండునుగాక. మేమంతా ఏకముగా దేవుని యొక్క మహిమ కొరకు ఈ కట్టడములోని ప్రతి రోగి, ప్రతి పీడించబడుచున్న వ్యక్తి, ఈ కట్టడములోనే కాదు దేశమంతటా ఈ ఆజ్ఞలను పాటించు వారు స్వస్థత నొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో నేను అడుగుతున్నాను, ఆమేన్. విశ్వాసమును కలిగి ఉండండి. మీరందరూ మాతో ప్రార్థించండి. ఇప్పుడు ఇది వివేచన వరుస కాదు. మానసిక క్షోభ, భయము, ఇది ఏమిటో నాకు తెలుసు. దీనమైనది. ఆమె జీవితంలో శాంతిని ఎన్నడూ చూడలేదని చెప్పింది. అదే విషయము, ఆమె నిద్రపోలేదు, నర్ముల బాధతో ఉద్రిక్తతగా ఉంటుంది. ప్రియమైన దేవా, నేను సత్యమును చెప్పి ఉన్నానని నీవే సాక్షివి. ప్రభువా, ఈ చిన్న స్త్రీ కొరకు నేను ఎలా భావించున్నానో దేవా, పైనుండి ఆ విశ్వాసపు వెలుగు కిరణములను ఆమెకు పంపమని నేను ప్రార్థిస్తాను. నీవు నీ వాక్యమును కట్టుబడి ఉన్నావని అది నేను ఎరుగుదును, మరియు ప్రతి మాటను నీవు నిలబెట్టుకుంటావు. పరలోకపు దేవుడు నా సహోదరు నుండి ఈ భయమును దూరముగా తీసివేయునుగాక. నా చేతులను ఉంచి నీ వాక్యమునకు లోబడుచు దాన్ని గద్దించున్నాను. యేసుక్రీస్తు నామములో అది ఆమెలో నుండి బయటకు వచ్చునుగాక, ఆమెన్. ఇప్పుడు చూడు సహోదరి, ఇప్పుడు నీవు నన్ను నమ్ముతావా? సిలువ ద్వారా తిన్నగా ఇక్కడ నుండే నీవు ప్రారంభించినట్లయితే ఈ రాత్రి నుండే నీకు అది లేదని త్రోసివేయము. అది ఇక నాకు ఎంత మాత్రము లేదని నీవు చెప్పుకుంటూ వేడుము, అది నిన్ను విడిచిపెడుతుంది. పామర్ సహోదరి, అవును మన సహోదరి పామర్ సహోదరి, ఆమె భర్త నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. జార్జియా లేక అలబామా నుండి వచ్చిన ఒక సోదరుడు. జార్జియా జార్జియా ఆమె ఆలయమునకు వచ్చినది. ఒక్క కుటుంబం కొరకు నేను ఆలయంలో బోధించుండగా 1500 మైళ్ళ దూరం నుండి వారు కారు నడుపుకుని వస్తారు. సోదరుడు పామర్ తన కారును కంట్రోల్ చేయలేకపోయాడు, లేక కుర్రవాడు. వారు ఒక మలుపు తిప్పుచుండగా వారు గుద్దుకొని ఉన్నారు. ఆమె దాని యొక్క ప్రభావము కలిగి ఉన్నది. ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవ, నీ యొక్క సేవకుని విడిపించుము. ఆయన చిన్న భార్యను నమ్మకమైన యథార్థమైన చిన్న క్రీస్తు దాసురాలు. దేవా, నా చేతుల నుండి ఇక్కడ ఉన్న జాక్మూర్తో కలిసి ప్రార్థించుండగా ఆమెను స్వస్థపరిచి బాగు చేయము. యేసు నామములో ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును. కుడి పాదముతో నీవు ఆయన కొరకు నిలబడుచున్నావా? ఆయన చిన్న కుమారుడు, కుంటివాడు. అతడు కడుపులో మరియు వీపు మీద గాయములు కలిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, ఇప్పుడే ఆ హిమ్మంత తెల్లగా ఉన్న పౌరము అతని హృదయంలోనికి మునుగునుగాక. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మేము స్వస్థత నుండి ఉన్నాం. మన సోదరుడు మరియు ఆయన చిన్న కుమారుడు కొరకు ఇది అలాగున ఉండవలనని నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు నామములో, ఆమెన్. భయంకరమైన తలనొప్పులు మరియు ఒక కాలు వ్యాధితో పనిలో అతన్ని బాధిస్తుంది. ప్రియమైన దేవా, నీ యొక్క స్వస్థత దీవెన్ను ఈ యవన బిడ్డకు దయచేయమని దేవుని యొక్క సేవకులుగా మా చేతులను అతని మీద ఉంచున్నాము యేసుక్రీస్తు నామములో, ఆమెన్. ఆమె ఒక స్త్రీ సంబంధమైన వ్యాధిని కలిగి ఉన్నది. ఇంకా ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మును కోరుచున్నది. ప్రియమైన దేవ, ఈ చిన్న స్త్రీ కొరకు నేను విశ్వాస సహితమైన ప్రార్థన అర్పించుండగా ఆమె యొక్క స్త్రీ సంబంధమైన వ్యాధి వెళ్లిపోనుగాక. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము పౌరపు రకముల మీద ఆమెకు వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్. సహోదరి, ప్రభు నిన్ను దీవించునుగాక. అతని కన్నుల మీద కణితి మరియు అతని ప్రియమైన భార్య కొరకు. ప్రియమైన దేవ, మనుషుల హృదయములు నీకు తెలుసు తండ్రి. యేసు నామములో ఈ సోదరుడు అడిగిన మనవిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అతనిపై చేతులుంచు నీ వాక్యమునకు మా విధేయత చూపుతున్నాము యేసుక్రీస్తు నామములో, ఆమెన్. సోదరుడా, ప్రభు నిన్ను దీవించును. ఆమె ఎడమ వైపున కణితి ఉన్నది మరియు ఆమె స్వరము బాగుండలేదు. ప్రియమైన యేసు, ఈ సహోదరిని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమెపై చేతులుంచున్నాను, ఆమె స్వస్థపడునుగాక. ఆమెన్. నా సహోదరి, ప్రభు నిన్ను దీవించును. దాని తరువాత, సహోదరి, నీ ఇబ్బంది వాచిన కాలు, కిడ్నీ, పిత్తాశయము మరియు కాలు గుత్తి విచ్ఛిన్నమైనది. ఓ తండ్రి, దేవా, ఈ ప్రశస్తమైన స్త్రీని స్వస్థపరచుము. ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఆమెపై చేతులుంచి నేను ప్రార్థిస్తాను. ఆమెన్. సహోదరి, ప్రభు నిన్ను దీవించునుగాక, అది జరుగునుగాక. మైక్రోఫోన్ లో నీవు అది వినట్లేదా? ఆ ఇంజనీర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి శ్రోతలు దాన్ని వినగలిగినట్లుగా దాన్ని సరిచేయండి. వారు వచ్చినప్పుడు ఏం చెబుతారో మీరు దాన్ని విన్నప్పుడు వారి కొరకు ప్రార్థనలో ఉండండి. నేను ప్రార్థన చేయటం ఆరంభించగానే మీరు నాతో ప్రార్థన చేయండి. ప్రియమైన దేవా, ఈ సహోదరి కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రియమైన దేవా, ఆమెను స్వస్థపరచండి. దీనిని మేము చేయుచున్న కారణమేమనగా అది నీ యొక్క ఆజ్ఞేయ ఉన్నది యేసుక్రీస్తు నామములో, ఆమెన్. ప్రియమైన దేవా, నీవు ఆ సాక్ష్యమును విన్నావు. శత్రువు ఆమెకు ఏమి చేసినదో నువ్వు విన్నావు. మేము యేసు నామమును తీసుకునే ప్రయత్నం చేస్తూ ఈ శత్రువును ఓడిస్తాం. వాడు ఇదివరకే ఓడించబడ్డాడు. ఏలైనగా దేవుని యొక్క ఇంటిలో వర్తమానముతో గాయపరచబడిన పావురము చీల్చివేయబడి నేల మీద పడి ఉన్నది. అది సమాప్తమయ్యున్నది. దాన్ని దయచేయము తండ్రి. ఆమె దాన్ని నమ్మునుగాక యేసు నామములో. ప్రియమైన దేవా, ఈ సహోదరిని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తాను. ఆమె స్వస్థపడినట్లుగా ఆయన దాన్ని ఆమె కొరకు చేసి ఉన్నాడని దేవుని యొక్క పౌరుము ఆమెకు సాక్ష్యమిచ్చిన గాక. యేసు నామములో ఆమెన్. ప్రియమైన దేవా, ఇక్కడ నిలబడి ఉన్న సోదరుని మీద నా చేతులను ఉంచున్నాను. ప్రభువా, ఇంత దూరం వచ్చుటకు అతడు తగినంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతడు తన స్వస్థతను స్వీకరించి తన కుర్చీలోనికి వెళ్లి బాగుపడుగాక. యేసు నామములో ప్రియమైన దేవా, నా సోదరుడు కొరకు ప్రార్థిస్తూ నా చేతులను అతని మీద ఉంచుతున్నాను. ప్రియమైన దేవా, సహాయం చేయము. దేవుని యొక్క విశ్వాసము ఈ సమయంలో అతనిలోనికి మునుగునుగాక. మరియు అతడు అబ్రహాం వలె లేని వాటిని ఉన్నట్లుగా పిలుచునుగాక. యాలేనగా దేవుడు ఆ వాగ్దానం చేసి ఉన్నాడు. యేసు నామములో ఆమెన్. ప్రభు నిన్ను దీవించును. ప్రియమైన దేవా, నిజమైన తీర్మానమును చేయనిచ్చువాడు నీవే. ప్రియమైన దేవా, ఈ యవన స్త్రీ దీన్ని అడిగి ఉండగా నేను ప్రార్థిస్తాను. ఇప్పుడు ఆమె దాన్ని యేసు నామములో పొందునుగాక. ఆమెన్. ప్రియమైన దేవా, నీవు ఏమి చేయమని చెప్పావో దానికి లోబడుచు నేను నా చేతులను మా సహోదరిపై ఉంచుతాను. ప్రభువా, అలాంటి ప్రార్థనా వరుసను జరిగించినప్పటి నుండి ఇది ఎన్నో సంవత్సరములు వెనుకకు మమ్మలను తీసుకుని వెడుతుంది. కాని అప్పుడు ఏమి సంభవించిందో మాకు తెలుసు. ఈ రోజున నీవు అదే దేవుడు అయి ఉన్నావు. ప్రజలు ఈ రోజున అదే విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే మన సహోదరి స్వస్థత కొరకు యేసు నామములో నేను ప్రార్థిస్తాను. ఆమెన్. ప్రియమైన దేవా, ఈ సోదరునిపై ఇక్కడ అతని స్వస్థత కొరకు యేసు క్రీస్తు నామములో నా చేతులుంచున్నాను. ఆమెన్. తండ్రి, ఈ సహోదరిని రాత్రిని యొద్దకు తెస్తున్నాను. నీ బలమునకు నేను ఒక సాక్షిగా నిలబడి ఉన్నానని ఆమెపై చేతులుంచి సాక్ష్యమిస్తున్నాను. నీ దర్శనములకు నేను ఒక సాక్షిగా నిలబడి ఉన్నాను. నీ వాక్యమునకు నేను ఒక సాక్షినై ఉన్నాను. నీవు దేవుడు అయి ఉన్నావని నేను ఒక సాక్షినై ఉన్నాను. నా దేవుని యొక్క వాక్యమునకు విధేయతగా నేను ఆమెపై నా చేతులుంచి ఆమె స్వస్థత కొరకు అడుగుతున్నాను. ఆమెన్. ప్రియమైన దేవా, అదే పద్ధతిలో నీ బలమునకు ఒక సాక్షిగా నా సోదరునిపై అతని స్వస్థత వరకు నా చేతులను ఉంచుతున్నాను. యేసు నామములో ఆమెన్. ఏమిటి? ఆమె అన్నది స్వస్థపచ్చువాడు. అది చెప్పింది, ఒక మనిషి ఎక్కడో ఆర్కాన్సాస్ నుండి ఒక గుడ్డి బూట్లు బాగు చేయవాడు స్వస్థత నుండి ఉన్నాడు. ఆ కథ మీకు తెలుసా? అది రేడియోలో ప్రసారమైనది. నేనన్నాను, నేను అనుకున్నాను ఒక వేషధారి పాత్రను నేను వహించాను. నేనన్నాను, అది సత్యమని నీవు నమ్ముతావా? ఆమె అన్నది, అవునండి నేను నమ్ముతాను. నేనన్నాను, ఈ దినమున దేవుడు అలాంటి కార్యం చేయగలని నీవు నమ్ముతావా? ఆమె అన్నది, అయ్యా నేను ఆ భక్తి కార్యక్రమంలో విన్నాను. ఆమె అన్నది, నేను ఒక క్రైస్తవురాలను. ఆమె అన్నది, నేను ఆ కార్యక్రమమును విన్నాను. ఈ ఉదయం అక్కడున్న ఆ బూట్లు బాగు చేయుచున్న వ్యక్తి ఆ గుడ్డివాడు స్వస్థపడి ఉన్నాడని నేను విన్నాను. అతడు ఒక సంఘము నుండి మరొక సంఘమునకు తిరుగుతూ అతడు ఎంతో శబ్దం చేస్తున్నాడు. వారు అతను సంఘములో నుండి బయటకు గింటి వేశారు. అతడు కర్రపై తన టోపీని పెట్టి దాన్ని ఆడిస్తూ చుట్టూ తిప్పుచూ సంగముల యొద్దు నుండి క్రిందికి పైకి పరుగులు తీస్తూ కేకలు వేస్తూ, నేను స్వస్థపడ్డాను, నేను స్వస్థపడ్డాను, నేను ఒక గుడ్డి బూట్లు బాగు చేయవాడిని అని సాక్ష్యమిస్తున్నాడు. నేనన్నాను, నీవు దాన్ని నమ్ముతావా? ఆమె కొంచెం సేపు అక్కడ నిలబడింది. వర్షపు తుపర్లు పడుతున్నాయి. ఆమె అన్నది, అయ్యా ఆయన ఎక్కడున్నాడో నీవు నన్ను లోపలికి తీసుకుని వెళ్ళినట్లయితే అప్పుడు నేను నా తండ్రిని కనుగొంటాను. అప్పుడు దాన్ని గూర్చి నేను ఆ రీతిగా భావించాను. నేనన్నాను, బహుశా నీవు ఎదురు చూచున్నది నా కొరకే. కోటు చివరులను లాగి పట్టుకుని ఆమె అన్నది, నీవే నా స్వస్థపచ్చేవాడవు. నేనన్నాను, లేదు సహోదరి, నేను సహోదరుడు బ్రెన్హామ్ను. ఆమె అన్నది, నన్ను కరుణించండి. ఆ వృద్ధ దీనురాలైన ఫానీ క్రాస్బై గూర్చి నేను తలంచాను. ఇతరులను నీవు పిలుచుండగా నన్ను దాటిపోవద్దు. చూడండి, ఆయన ఒకరిని స్వస్థపచ్చాడు, ఆయన మరొకరిని స్వస్థపచ్చగలడు. నేను ఆమె కన్నులపై చేతులుంచాను. నేనన్నాను, ప్రియమైన యేసు, ఒక దినమున ఒక పాత సిలువ వీధి గుండా గతుక్కుంటూ వస్తున్నది. భుజముల నుండి రక్తము కారుచున్నది. దానిని మోస్తూ ఆ చిన్న పెడుసైన శరీరము దాని బరువు కింద ఉన్నది. కురేనియుడైన సిమోనని పేరు గల ఒక నల్లని మనిషి పైకి వచ్చి సిలువనెత్తుకున్నాడు. దాన్ని భరించి ఆయనకు సహాయపడ్డాడు. మీకు అది గుర్తున్నదని నాకు నమ్మకము తండ్రి. ఆయన పిల్లల్లో ఒకరు చీకటిలో తడుములాడుచున్నారు. మీరు గ్రహిస్తారని నా నమ్మకము. ఆమె అన్నది, దేవునికి మహిమ, నేను చూడగలుగుతున్నాను. నేనన్నాను, నీవు చూడగలవా? ఆమె అన్నది, అవునండి. నేనన్నాను, ఆ దీపములను లెక్కపెట్టు. ఆమె వాటిని లెక్కించింది. నేనన్నాను, ఏ రంగు సూట్ నేను వేసుకున్నాను? నీవు బూడిద రంగు సూట్ వేసుకుని పసుపు రంగు టై కొట్టుకున్నావు. అది అంతే అయి ఉన్నది ఆమె చూసినది. ఓ, దేవుడు దీనత్వమును గౌరవిస్తాడు. ఇది దానికయ్యేది. దైవిక ప్రేమలో అమోఘమైన విజయమును సిద్ధపరిచి దాన్ని నెరవేరుస్తుంది. ప్రియమైన దేవా, నా సహోదరిపై కనికరం చూపి స్వస్థపచ్చుము. యేసుక్రీస్తు నామములో ఆమెన్. ప్రియమైన దేవా, ఈ బలహీనమైన ముడతల పడిన హస్తమును నేను తీసుకుని చుండగా దీని గుండా ఏమి వెళ్లి ఉన్నదో నీకు మాత్రమే తెలుసు. ప్రియమైన దేవా, నేను ప్రార్థిస్తున్నాను ఆ దినమున షిమియోన్ను కౌగిలించిన ఆ చేతుల్నే నేను ఈ రాత్రి కలిగి ఉన్నాను. ప్రభువా, నీ దాసును సమాధానముతో వెళ్లనిమ్ము. ఏలయనగా నేనిప్పుడు నీ రక్షణ చూశాను. ప్రభువా, అది ఆమెపైకి వచ్చునుగాక. యేసు నామములో ఆమె స్వస్థపచ్చబడునుగాక. ఆమెన్. పరీక్ష మీద, ఎందుచేత అవిశ్వాసి యేసుక్రీస్తు మీద నేరారోపణ చేసి ఉన్నాడు. మీకు పరీక్ష గుర్తున్నదా? వారు వకీలులను సమస్తమును కలిగి ఉన్నారు. ఎవరు దేని కొరకు నిలబడ్డారో దాని కొరకు. ఆ పరీక్ష ఎలా తేబడి ఉన్నదో, శిక్ష విధించు వకీలను మనము కలిగి ఉన్నాము. ఒక పరీక్ష తేబడి ఉన్నది. అతడన్నాడు, ఒక అనుమానించువాడు పైకి లేచి అన్నాడు. ఒక బోధకుడు ఇలా చెప్పుడు నేను విన్నాను, రోగులకు నూనె రాసి ప్రార్థించండి అని బైబిల్ చెప్పింది. నాకు నూనె రాసి ప్రార్థన చేశారు, కాని నాకు స్వస్థత రాలేదు. మరొకరు అన్నారు, రోగుల మీద చేతులుంచండి, వారు స్వస్థత నొందుదురు. అతడు శిక్ష విధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని సాక్షులు ముందుకు వచ్చినప్పుడు అది ఇక్కడ ఇలా ఉన్నది. దేవుడు వారితో ఇలా అన్నాడు అని అన్నాడు, నా మీద చేతులుంచబడి 6 నెలలైంది, మరియు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని నీ వాక్యం చెప్పింది. మరియు అభిషేకించబడిన సేవకుల్లో ఒకరి ద్వారా నా మీద చేతులుంచబడ్డాయి, అయినా నేనింకా స్వస్థపడలేదు. అందుచేత నీ ఒక అబద్ధపు నటుడివి. నీ వాక్యం ఏమని చెబుతుందో దానికి భావం లేదు. కాబట్టి సాక్షులు పైకి వచ్చినప్పుడు ఇది సత్యమయ్యున్నది. అదేమనగా ఆయన వాక్యం సత్యమయ్యున్నది. ఆయన దాన్ని ఎప్పుడు చేస్తాడో అది ఎన్నడూ ఆయన చెప్పలేదు. ఆయన అన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడించును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. చూడండి చూడండి, అదే ఆయన చెప్పి ఉన్నది. వారు స్వస్థత నొందుదురు. అది ఒక తక్షణము జరుగు అద్భుతమైన, చిన్నగా వెంటనే సంభవించినా, లేక అది కేవలము దేవునికి లోబొట్టియా అనేది ఆ వ్యక్తిని గూర్చి అది ఆయన నిర్ణయం. చూడండి, కాని ఆ వ్యక్తి దాన్ని నమ్మినట్లయితే అది ఎంతకాలం పడుతుందో నేను లెక్క చేయను. ఆయన అబ్రహాముతో చెప్పాడు, శారా ద్వారా నీవు కుమారును పొందబోచున్నావు. 25 సంవత్సరముల వరకు ఆ బిడ్డ ఎన్నడూ రాలేదు. అది వర్షింపబోచున్నదని ఆయన నోవతో చెప్పాడు. నోవు జలప్రళయం కలిగిండెను. జలప్రళయం వచ్చుటకు ఎన్నో ఎన్నో సంవత్సరముల ముందే జలప్రళయం కొరకు ఓడ నిర్మించబడింది. కాని వర్షం పడబోచున్నదని అతడు ఎరిగిండెను. బైబిల్ చెప్పింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని రక్షించును, మరియు దేవుడు అతన్ని లేపును. ఎప్పుడు ఆయన చెప్పలేదు. దేవుడు న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన వాక్యం ఏం చెబుతుందో దాన్ని చదువుము. ఈ రాత్రి నేను దాన్నే చేసి ఉన్నాను. రోగుల మీద చేతులుంచాను. ఇప్పుడు వారిలో ప్రతి ఒక్కరు స్వస్థపడతారని నేను నమ్ముతాను. వారిలో ప్రతి ఒక్కరు అని నేను నమ్ముతాను. దానినే మీరునూ నమ్మరా? ఇప్పుడు ఈ పీడించబడుచున్న ప్రజల కొరకు నమ్మండి. నేను తప్పుకు ఎరిగి ఉన్న ఒక చిన్న స్త్రీ అక్కడ ఉన్నది. గత రాత్రి నేను ప్రార్థనా వరుసలో ఆమె కొరకు ప్రార్థన చేశాను. ఆమె పేరేమిటి? చాంబర్స్, చాంబ్లెస్. ఆ చిన్న స్త్రీ బాగ్గా జీవిస్తే సాధారణంగానే జీవించుండేది, పీడింపబడి ఉండేది కాదు. ఆమె నిశ్చయముగా ఒక అందమైన స్త్రీ. ఆమె ఊగిపోవచ్చు అక్కడ కూర్చున్నది. ప్రియమైన చక్కని ఆత్మ ఆ బాలికలో ఉన్నది. ఆమె కూర్చుని ఇలా అక్కడ కుదుపుచ్చు ఉన్నది. ఓ, ఎలా అది నా హృదయమును బద్దలు చేస్తుందో. ఆమె బాగుపడాలని నేను ఎలా కోరుకుంటానో. ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఒక స్త్రీ ఆ బిడ్డను పట్టుకున్నది. దాని చిన్న నాలుక బయటకు వేలాడుచున్నది. దాని చిన్న దేహము బాధించబడుతుంది. అది నా చిన్న యోసేఫ్ అయి ఉంటే ఎలా ఉంటుంది? అది నా చిన్న మనువుడైన పౌలైతే ఎలా ఉంటుంది? అది అక్కడ కూర్చుని ఉన్న రిబ్కా గాని లేక శారా గాని అయ్యుంటే ఎలా ఉంటుంది? అది శ్రీమతి సింప్సన్ లేక మెడా అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ కూర్చున్న యవనస్తుడు బిల్లీ పాల్, ఇక్కడ కూర్చున్న వృద్ధురాలైన స్త్రీ నా తల్లి. గుర్తుంచుకోండి, అది ఎవరికో బిడ్డ, ఎవరి యొక్క సహోదరి, ఎవరి యొక్క కుమార్తె,
ఎవరి యొక్క కుమారుడు? చూడండి, నేను వారి యొక్క సోదరుడను, ఆయన మన రక్షకుడు. నేను చేయగలిగిందంతా వారి తరఫున నా విశ్వాసమును ప్రతిపాదించుటే. నేను ఎరిగినదై అదియే. ఇప్పుడు ప్రభువు నాకు దర్శనము చూపగలడు. వారిలో ప్రతి ఒక్కరి ఇబ్బందిని గురించి ఆయన నాకు చెప్పగలడు. నేను మీకు దాన్ని రుజువు చేయగలను. చూడండి, అది మీకు తెలుసు, కానీ అది వారిని స్వస్థపరచదు. అది వారిని స్వస్థపరచదు. లేదు, అది తప్పక వారిలో ఏదో విడవబడవలసి ఉన్నది. చూడండి, నేను ఆశించి మీలో ప్రతి ఒక్కరిని ఆ పైకి తీసుకుని వెళ్లి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మిస్తే అది మీ పాపములను తుడిచివేయదు. లేదు లేదు, పునర్జన్మ కొరకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మును నేను నమ్మను. రక్తము ద్వారా పునర్జన్మను నేను నమ్ముతాను. చూడండి, నీరు కాదు కాదు, కానీ చూడండి, నేను మీకు ఎంత బాప్తిస్మిచ్చినా బాప్తిస్మిచ్చినా నీవు ఇంకా పొడిపాపిగా లోనికి వెళ్లి తడిపాపిగా బయటకు వస్తావు. చూడండి, నీవు క్షుణ్ణముగా మారు మనస్సు పొందనంత వరకు, మారు మనస్సు పొంది అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుము. చూడండి, అక్కడే నేను ఏకత్వపు ఉద్యమంతో విభేదించేది. పునర్జన్మ కొరకు బాప్తిస్మిచ్చుడు కాదు కాదు, అది రక్తమే శుద్ధి చేస్తుంది, నీరు కాదు. చూడండి, మారు మనస్సు మరియు అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. ఇప్పుడు నేను ప్రార్థించబోతున్నాను. ఈ ప్రజలు మీకు ఎంతో నాకును అంతే అయ్యున్నారు. బహుశా ఆ బాంధవ్య వరుసలో ఇంకా నాకు ఎక్కువయ్యున్నారు. ఇప్పుడు మనమంతా ఏకముగా చేరి మీ విశ్వాస హస్తాలు నా విశ్వాస హస్తాలు కలిపి ప్రభు అయిన యేసు యొక్క హస్తములను తెస్తూ ఈ చచ్చుబడిన ప్రజలపై చేతులుంచుదాము. మీరు నాతో ప్రార్థిస్తారా? రోగుల కొరకు మరియు బాధించబడుచున్న వారి కొరకు ఆ చేతి రుమ్మాళ్లు కలిగిన వారు కుడికి తరువాత తిన్నగా ఇక్కడికి తేవచ్చును. వీళ్ల కొరకు ప్రార్థించుటకు నాకు సహాయపడండి. సహాయపడతారా? ఈ రాత్రి నీవు చేసిన దానిని బట్టి దేవా, నీకు వందనములు. ప్రభువా, ఈ ప్రార్థనా వరుస గుండా స్వస్థత కొరకు వచ్చే వారిని బట్టి ముందే నీకు వందనములు చెల్లించున్నాము. ప్రియమైన దేవా, ఈ చేతి రుమాల కొరకు నేను ప్రార్థిస్తాను. బహుశా కనీసము కూటమికి రాలేని వారి కొరకు, వారు ప్రియులైన వారి కొరకు ఈ చేతి రుమాళ్లు తేబడ్డాయి. బైబిల్లో వారు పౌలు దేహము నుండి వారు చేతిగొడ్లను రుమాళ్లను తీసి ఉన్నారని మేము నేర్పించబడి ఉన్నాము. ఇప్పుడు ఆ కాలంలో నీ సన్నిధిలో జీవించిన ప్రజలు వారు నిన్ను వీధిలో చూసి ఉన్నారు, వారు నిన్ను కూటమిలో చూసి ఉన్నారు, వారు నిన్ను వారి కూటమిలో చూసి ఉన్నారు, మరియు వారు నీ మీద ఉన్న అదే ఆత్మను పౌలు మీద చూసి ఉన్నారు. అది ఆ మనిషి కాడని వారు ఎరిగి ఉన్నారు. అది ఆయనను నియంత్రించున్న ఆయన యొక్క ఆత్మయ్య ఉన్నది. ఏలైనగా నీవు చేసిన అవే కార్యములను పౌలు చేసి ఉన్నాడు. ప్రభువా, ఇప్పుడు ఈ దినమున ప్రజలు అదే దేవుడు తన సంఘములోని ప్రజల మధ్యలో జీవించుడు చూస్తున్నారు. వారు ఇక్కడ నుండి తమ ప్రియుల కొరకు తీసుకుని వెళ్ళుటకు వారు చేతి రుమ్మాళ్లను తెచ్చి ఉన్నారు. దేవా, దయచేయము ప్రతి ఒక్కరూ నీ సొంత మార్గములో స్వస్థపడుదురుగాక. ఏ నిర్ణీతమైన కార్యము ఏదైనా విధానములో జరగాలని లేక ఏ నిర్ణీతమైన ప్రకృతిని గూర్చి గాని మేము నిన్ను మనవి చేయట్లేదు తండ్రి. నీ సొంత మార్గములో వారిని స్వస్థపరచుమని మేము కేవలం అడుగుతున్నాము. దేవుని యొక్క మహిమార్థమై దీని మీద విశ్వాస సహితమైన ప్రార్థనను అడుగుతున్నాను యేసుక్రీస్తు నామములో, ఆమేన్. మీ విశ్వాసం చుట్టూ, యేసుక్రీస్తులోని మీ సన్నిధి చుట్టూ నేను అద్భుతమైన సహవాస సమయమును కలిగి ఉన్నాను. ఇక్కడ సంభవించిన దాన్ని బట్టి ఈ కూటమును నేను ఎక్కువ కాలము గుర్తుంచుకుంటాను. ప్రేమ, సహకారము, సహవాసము. ఇప్పుడు మనము తిరిగి కలుసుకుని పర్యంతము పరలోకపు దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. రాత్రివేళ నక్షత్రములు ప్రకాశించినట్లు చేయుచున్న ఆయన మీ మార్గము మసగ్గా మారినప్పుడు మీ మార్గమును ఆయన వెలిగించునుగాక. బెత్లెహేము యొక్క నక్షత్రముతో ఆయన మీ మార్గమును వెలిగించి సంపూర్ణముగా ఆయన వాక్యమునకు లోపరచబడు జీవితమునిచ్చినట్లుగా మిమ్మల్ని నడపవెళ్ళని నా ప్రార్థన అయ్యున్నది. మనము తిరిగి కలుసుకుని వరకు యేసు పాదముల నొద్ద మనము తిరిగి కలుసుకుని వరకు
మనము తిరిగి కలుసుకుని వరకు మనము తిరిగి కలుసుకుని వరకు ఇప్పుడు మనం లేచి నిలబడదాం. నా విశ్వాసం నీ వైపు చూస్తుంది. మంచిది, నేను దాన్ని మార్చుతాను. అది బాగున్నదని నా నమ్మకము. మన్నించండి. నా విశ్వాసము నీ వైపు చూస్తుంది. ఓ కల్వరి గొర్రెపిల్ల, దైవ రక్షకుడా, ఇప్పుడు ప్రార్థించుచుండగా నా మరు వినుము. నా పాపమునంతటిని తీసివేయుము. ఓ ఈ దినము నుండి సంపూర్ణముగా నీ ఓడనగా ఉంటాను. ఇప్పుడు వారు పాడుచుండగా ఒకరితో ఒకరు కరచాలనం చేద్దాం. జీవితము యొక్క చీకటి దారిని నేను త్రొక్కుచుండగా నా చుట్టూ చింతలు విస్తరింపగా నీవు నాకు మార్గదర్శిగా ఉండుము. చీకటి రాత్రి వెలుగ్గా మారుతుంది. కన్నీరు కలత తుడిచివేయబడును. సదా నన్ను ఎప్పుడు నీ నుండి దూరముగా వెళ్లిపోనివద్దు. మీరు మంచి అనుభూతిని ఇప్పుడు కలిగిలేరా? హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందకి పంపాడు. పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల మీద. ఇప్పుడు హిమమంత తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందకు దింపాడు. పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల మీద. ఈ కూటములకు అది ముగింపు వర్తమానము. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందకు పంపాడు. పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల మీద. తలలు ఉంచుదాం. కారు చక్రముల వలె పాట ఇంటికి ఆలపించుచుండగా చక్రములు ఆలపించు ధ్వనిని మీరు వింటారని నా నమ్మకము. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల మీద దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల మీద. పావురము, దేవుడు తన శుద్ధమైన తీయని ప్రేమను కిందికి పంపాడు. పైనుండి ఒక సూచన, పావురపు రెక్కల మీద. మీ తలలు వంచి ఉండగా మీ సహోదరుడు నోయల్కు ఇస్తాను.